يعطيهم ولا لا. لرجل جلوس تمين خشنوس تمين గోకులాస్ తమిళ కృష్ణాష్టమి జన్మాష్టమి గోకులాష్టమి అంటారు. భగవంతుడు అనేక అవతారాలు ధరించి భూమి మీద తెచ్చాడు. అన్ని అవతారాల్లో కంటే శక్తివంతమైన అవతారం అంటే ఆ ఉపాధి ద్వారా ఎక్కువ శక్తి ప్రసరించింది అదే కృష్ణ అవతారం. ఆయన హస్తినాపురంలో ఉన్నా బృందావనంలో ఉన్నా ద్వారకలో ఉన్నా ఒకలాగే ఉండేవాడు. ఆ శరీరం పిల్లవాడు ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు, కొంచెం వయసు వచ్చిన తర్వాత ఎలా ఉండేవాడు, ఆ శరీరానికి నిశ్శబ్దం వచ్చిన తర్వాత కూడా ఒకలాగే ఉండేవాడు. అది జ్ఞానం యొక్క వైభవం. ఆయన పొలిటీషియన్, అడ్మినిస్ట్రేటరు, టీవీ మేకరు అన్నీ కాకుండా అనేక మంచి విషయాన్ని అనేక మంచి మంత్రుల్ని మానవ జాతికి బోధించినటువంటి మహాగురువు, మహా అవతార పురుషుడు, గొప్ప జ్ఞాని. జైల్లో జన్మించాడు కృష్ణుడు. జైలు నుంచి గోకులం వచ్చాడు, గోకుల నుంచి బృందావనం వెళ్ళాడు. బృందావన విహారం అంటారు కృష్ణుడు. ఆ బృందావనంలో గోపికులు కృష్ణుని ప్రేమించారని మనం వింటాం. ఆ గోపికుల ప్రేమ మన ప్రేమ లాంటిది కాదు, అది భౌతికమైన ప్రేమ లాంటిది కాదు. మనం వెంకటేశ్వరం చూసి వస్తున్నాం, చూసి వస్తున్నాడు ఎందుకు ప్రేమగా వెళుతున్నాం, ఎవరు దర్శనం చేసుకొస్తే మంచి జన్మని వెళుతున్నాం. మనం తిరుపతి వెళుతున్నాం వెంకటేశ్వరాన్ని చూసి వస్తున్నాం, అది మన ప్రేమ మీద వెళ్ళటం కాదు, భక్తి మీద వెళ్ళటం కాదు. ఏదో ఆయన దర్శనం చేసుకొస్తే మనకి మంచి జరుగుతుందని ఏదో భౌతిక దృక్పథంతో వెళ్ళటం, అది మన మనస్సుకు మనకు తెలుస్తూనే ఉంటుంది. ఆ గోపికుల ప్రేమ అటువంటిది కాదు, భౌతికమైన వాంఛలో లేదు గోపికుల ప్రేమలో. ఇంకేకాదు వేదకాలంలో ఋషులు ఎటువంటి వాళ్ళు, గోపికులు కూడా అటువంటి వాళ్ళని చెప్తారు. గోపికులు కూడా ఋషులే, వాళ్ళు భౌతికమైనటువంటి వాంఛలతోటి కృష్ణుని ప్రేమించలేదు. కేవలము కృష్ణుని కృష్ణుల కోసమే ప్రేమించినటువంటి వ్యక్తులు, భగవంతుని భగవంతుల కోసమే ప్రేమించినటువంటి వ్యక్తులు. చాలామంది మనుషులకి టెన్షన్ వస్తుంది, ఇంటికాడ ఒకలాగా ఉంటారు, వీధిలో ఒకలా ఉంటారు, సంఘలో ఒకలా ఉంటారు, పుట్టింటికాడ ఒకలా ఉంటారు, అత్తారింటి కూడా ఒకలా ఉంటారు, గర్భం చుట్టాల ఇంటికి వెళ్తే ఒకలా ఉంటారు. ఎవరిగా మనం అలా ఉంటాం. కానీ కృష్ణుడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంటి దగ్గర ఎలా ఉంటాడో యుద్ధ భూమి మధ్యలో కూడా అలాగే ఉంటాడు. అసలు జీవితంలో ఆయన సుమారు 160 సంవత్సరాలు అంటూ జీవించాడు కృష్ణుడు. ఒక పని అవధానానికి తెలుసున్నప్పటికీ డ్యూటీ కోసం కూడా కొన్ని పనులు చేసేవాడు ఆయన. గౌరవ దగ్గరికి రాయిదారిగా వెళ్ళినప్పుడు ఆ పని పూర్తవుతాను అని తెలుసు. కానీ కృష్ణుడు మంచి కోసం ప్రయత్నం చేయగలిగాను అనుకుంటారని చేశారన్నాడు. మంచికి కృష్ణుడి దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అనేక యుద్ధాలు చేశాడు కృష్ణుడు. ఇంటి దగ్గర హాయిగా అతను భోజనం చేసేప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడో, యుద్ధం చేసేటప్పుడు కూడా అంత ప్రశాంతంగా ఉంటాడు. ఇది మనకు ఎవరికైనా సాధ్యం. రాయిదారి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఎప్పుడూ టెన్షన్ లేదు. అనేక యుద్ధాలు చేశాడు కృష్ణుడు. యుద్ధాలు చేసినప్పుడు కూడా ఆయన ఎప్పుడూ టెన్షన్ లేదు. ఇంటికాడ ఎంతో శాంతిగా ఉన్నాడు. మహాయుద్ధం జరుగుతుంటే ఇంకొక 5 నిమిషాల్లో తలకాయలు ఉంటాయో ఉండవు అనేటువంటి పరిస్థితులు, ఆ క్రైసిస్లో కూడా ఆయన ఎప్పుడూ టెన్షన్ గురుతాడు. ఆయన యుద్ధం భూమిలో ఒకటే, ఇండి ఒకటే, అంత ప్రశాంతంగా జీవించినటువంటి వ్యక్తి. సర్వసాధారణంగా భక్తులు ద్వారకలకు చూస్తారు ఆయన నివసించడం, ఓ మధురుడు చూస్తారు, తర్వాత బృందావనం మీద చూస్తారు కృష్ణ భక్తుడు. రామకృష్ణ పరమేశ్వర గారు చెప్పేవారు, పూరి జగన్నాథంలో ఉన్న అన్నం, కాశీలో ఉన్న గంగ, బృందావనంలో కృష్ణుడు సంచరించినటువంటి ధూడు, ఆ మట్టి, మూడు కూడా భారతదేశంలో చాలా పవిత్రమైన వారు. పూరి జగన్నాథంలో నైవేద్యం పెట్టబడినటువంటి అన్నం, కాశీలో ఉన్న గంగ, బృందావనంలో కృష్ణుడు విహరించినటువంటి ధూడి, ఆ దుమ్ము, ఈ మూడు చాలా పవిత్రమైనవి. అంటే దుమ్ము బృందావనంలో ఎవరైనా వెళితే ఆ కృష్ణుడు విహరించినటువంటి ఆ ధూళి కొంచెం వ్యక్తిమైన చేసుకోవటం మంచిదని రామకృష్ణుని ముందు కూడా చెప్పాడు. కొంతమందికి రాత్రులు సరిగ్గా నిద్ర పట్టదు, ఏ బిడ్డలు వేసుకుంటారు. మీకు ఇష్టమైన దేవుడు నామం తీసుకుని, మీకు ఇష్టమైన దేవుడి రూపాన్ని మీరు ధ్యానం చేసి నామం కనుక చేస్తే మీకు ఒక 5 నిమిషాలు నిద్ర వచ్చేస్తుంది. అంటే మీ మనస్సు, మీ మనస్సుకు ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత కలిగి దానికి మనస్సుకి హృదయం వైపుకు ఉపసంహరణ వస్తుంది. అంటే సాయంత్రం మీరు పడుకునే ముందు మీకు రాముడు ఇష్టమైతే రాముడు, కృష్ణుడు ఇష్టమైతే కృష్ణుడు, శివుడు ఇష్టమైతే శివుడు అని భగవంతు నామాలు. అసలు సత్యానికి, నగ్న సత్యానికి, పైన కీర్తికి, అల్టిమేట్ కీర్తికి ఒక రూపం లేదు, నామం లేదు. కానీ ఒక రూపం లేని కానీ నామం లేని కానీ డైరెక్ట్గా మనం పట్టుకోలేము. అది ఏ రమణ మనిషితో సాధ్యమైంది? రూపాన్ని ధ్యానం చేసుకోవటంలో ఒకవేళ మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అనుకుని అర్చావతారం అంటారు దాన్ని, ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవచ్చు, ఆ నామాన్ని స్మరించుకోవచ్చు. సాయంత్రం మీరు నిద్రపోయే ముందు ఏదైనా మీకు నచ్చిన రూపాన్ని తీసుకుని అది మీ మనసులో ఊహించుకున్న రూపాన్ని మీరు పగలస్తమాన రూపాన్ని చూస్తూ ఉంటారు కదా. సాయంత్రం పడుకునేటప్పుడు నిద్రపోయే ముందు ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవటం, ఆ నామాన్ని మీరు స్మరించుకోవటం. మీరే వెంకటేశ్వరం భక్తులు ఎవరైనా ఉన్నారనుకోండి, వెంకటేశ్వరం నామం స్మరించుకోకుండా పాదాలను మీరు మీ హృదయంలో పెట్టుకుని ధ్యానం చేయండి. చేస్తే మీకు 10 నిమిషాల్లో నిద్ర వచ్చేస్తుంది. అలాగే ఏ దేవుడైనా పర్వాలేదు, అన్ని ఒకటి. శరీరం మరణించాక మనం కూడా వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. మన మనస్సు మనం కూడా వస్తుంది, మన శరీరం కూడా మనం కూడా రాదు. కూడా వచ్చి మనసుని మనం శక్తివంతం చెయ్యాలి, పవిత్రం చెయ్యాలి. దానికి కలత ఉంచకూడదు, దాన్ని నిదానంగా ఉంచాలి, కుదిరిగా ఉంచాలి. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, పాలు 5-6 గంటలు కుదిరిగా ఉంటేనే కానీ పెరిగేవారు. అదే మీ మనస్సు అనేక సంవత్సరాలు నిర్మలంగా ఉంటే, నిశ్చలంగా ఉంటే మీకు జ్ఞానం కలుగుతుంది. కానీ లేకపోతే మీకు జ్ఞానం కలగదు. పాలు పెరిగేవటానికే మీకు 5-6 గంటలు టైం పడతాను. అదేవిధంగా మీ మనస్సు నిర్మలంగా ఎన్నో సంవత్సరాలు ఉంటేనే కానీ మీ మనస్సు ఆత్మాకారం చెందదు. ఏంటి, కృష్ణుడు భగవద్గీతలో చక్కటి శ్లోకం కూడా చెప్తాడు, ప్రసాదే సర్వ దుఃఖానాం మాని వశ్యోపజాయితే ప్రసన్న చాతస్వభ్యాసు బుద్ధి పర్యవతిష్ఠత అని. బహుశా ఈ 2 అధ్యాయంలో శితప్రతిమ లక్ష్మణుడు మానవుడికి ఎంత ఇంద్రుని నిగ్రహంలో, ఎంత మనోనిగ్రహంలో అంత తొందరగా వాడికి జ్ఞానం కలుగుతున్నాడు. తెలియని వాడికి జ్ఞానం కలుగుతుందని ఎక్కడ శాస్త్రంలో చెప్పలేదు. తెలివితేటలు అనవసరమే. కొంతమందికి చాలా తెలివితేటలు ఉంటాయి కానీ మనోనిగ్రహం ఉండదు. మీకు శారీరకంగా ఎంత బలమన్నా, మీ ఇంటికారు ఎన్ని రూపాయలున్నా, నందిని పండు కింద పండుని నంది కింద చేయగల శక్తి మీకున్నా, మీకు మనోనిగ్రహం కలగదు, ఇంద్రుడి నిగ్రహం కలగదు. తెలివితేటకి నిగ్రహానికి సంబంధం లేదు, మీకున్న గౌరవానికి నిగ్రహానికి సంబంధం లేదు. మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం అనేది ఈశ్వరుని యొక్క కరుణ వల్ల మీ చేసిన సాధన వల్ల వస్తాయి. మీ తెలివితేటలు బట్టి నిగ్రహం రాదు. మీకు ఆత్మభావన లేకపోతే, దైవ భావన లేకపోతే, నువ్వు ఎంత అంతస్తులో ఉన్నప్పటికీ, నువ్వు ఎంత పెద్దవాడైనప్పటికీ, సాంఘికంగా ఆర్థికంగా అధికారంలో నువ్వు ఎంత పెద్దవాడైనప్పటికీ, నీకు ఆత్మభావం లేకపోతే నీకు ప్రకృతి దారిపోతుంది. నీ జన్మ మరణ చక్రం నుంచి నువ్వు బయటకు రాలేవు. ఆత్మభావన అవసరం. ఉన్నతంగా ఆలోచించాలి. నువ్వు ఏదైనా ఆలోచిస్తే ఉన్నతంగా ఆలోచించాలి, యథార్థంగా ఆలోచించాలని చెప్తారు ఎవరైనా. నువ్వు నీ మనసును విశాలం చేసుకో, నీ హృదయాన్ని విశాలంగా చేసుకో, యథార్థంగా ఆలోచించు, ఉన్నతంగా ఆలోచించు, నీ హృదయాన్ని ఖాళీ చేసుకో, అలా నీ ఉన్నతంగా ఆలోచించు అని చెప్తూ ఉంటారు. నీకు కృష్ణుడు ఏమన్నాడంటే కవితల వల్ల కాకరకాయల వల్ల ఉన్నతంగా ఆలోచించాడు. మీకు బొటానీల మాటలు ఏసనకాయల మాటలు దానికంటే నువ్వు ఉన్నతంగా ఆలోచించాలని అనుకుంటే నీ జీవితానికి ఒక రీతి, నీ జీవితానికి ఒక నీతి కనుక ఉంటే నువ్వు ఉన్నతంగా ఆలోచించగలవు. కానీ నీ జీవితానికి ఒక నీతి లేనప్పుడు, జీవితానికి నీకు నీతి లేనప్పుడు, నీ జీవితంలో దైనందిన జీవితంలో నీకు క్రమశిక్షణ లేనప్పుడు నువ్వు ఉన్నతంగా ఆలోచించాలన్న ఆలోచించలేమని చెప్పాడు కృష్ణుడు. మన పూజ దగ్గర ఉన్న తగిన విషయాలు జాగ్రత్తగా ఉంటాం. ఆ పూజ దగ్గర నుంచి బయటకు వచ్చాక మేము అజాగ్రత్తగా ఉంటాం. అలా కాదు, దైనందిన జీవితంలో నువ్వు క్రమశిక్షణ చేయడం కనుక పెరిగితే, నీ జీవితానికి ఒక నీతి ఉంటే, నీ జీవితానికి ఒక నీతి ఉంటే నువ్వు రాకుండా ఏ విషయం గురించేమో ఆలోచించగలవు. నువ్వు నీతిగా జీవిస్తే, క్లీన్గా జీవిస్తే అప్పుడు నీకు ఐతింకింగ్ సాధ్యం. ఒట్టి మనుషుల వల్ల, కవుల వల్ల సాధ్యం కాదది. నిన్ను నువ్వు సాధించవలసిన ఏంటి, నిర్మలమైన మనస్సు, నిర్మలమైన అంతఃకరణం కంటే నువ్వు సాధించకపోతే నీకు జ్ఞానం కలగదు. అనోనిగ్రహం లేని వాడికి ఆత్మభావన కలగదు, ఆత్మభావన లేని వాడికి ఆత్మశాంతి కలగదు, ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మ సామ్రాజ్యానికి అధిపతి కాలేదు. అందుచేత నువ్వు నిర్మలమైన అంతఃకరణం నువ్వు సంపాదించడానికి ప్రయత్నించు. బజార్లో మనం ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే చేతిలో డబ్బు లేకుండా కొనడం. అదేవిధంగా ఇది జ్ఞానం కావాలన్నప్పుడు ముందు నిర్మలమైన అంతఃకరణం కావాలి. కృష్ణుడి దగ్గరికి మంచివాళ్ళు వచ్చేవారు, చెడ్డవాళ్ళు వచ్చేవారు కృష్ణుడి దగ్గరికి. కానీ ఎప్పుడు ఆయన శాంతిని పోగొట్టుకోలేదు. ముద్దడు మనిషి కృష్ణుడి దగ్గరికి వచ్చి, బ్యాడ్ మనిషి వచ్చి ఎప్పుడు కూడా ఆయన అంతఃకరణమైన శాంతి కానీ, ఆయన నిర్మలత్వం కానీ, ఆయన ధైర్యం కానీ, ఆయన ఆత్మవిశ్వాసం కానీ, ఆయన అంతస్తు కానీ, ఆత్మ స్థాయిలోంచి, చైతన్య స్థాయిలోంచి ఎప్పుడు ఒక అంగుళం కూడా కిందకి పతనం అవ్వలేదు. ఎవరైతే క్షుతుడు కాడో వాడు అత్యుతుడు. ఎవరైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా, జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా, మరణించే టైంలో కూడా ఎవరైతే పతనం కాదు, మరణించే టైంలో కూడా ఎవరైతే పతనం కాదు, జీవితం పోతుంది, ఎవరైతే శుచి కాకుండా ఉంటాడో వాడు అచ్యుతుడు. కృష్ణుడుకున్న పేరులో అచ్యుతుడు అంటే, కృష్ణుడుకున్న పేరులో ఇదొక పేరు అచ్యుతుడని. అంటే శుచుడంటే పతనం కావడు, అచ్యుతుడు అంటే పతనం కానివాడు. మనకు మరణం అంటే ఎందుకు ఉపయోగిస్తానంటే, మరణం అనేది మనకు ఉపకారమే చేస్తుంది, మరణం అనేది మనకు మంచే చేస్తుంది. భగవంతుడు మరణం ద్వారా మనకి మంచి చేయడానికి మరణం తీసుకొస్తున్నాడని ధ్యాస లేకపోవటం, ఆ తలంపు లేకపోవటం, ఆ తాట లేకపోవటం మరణం అంటే మనకు దయ్యం వస్తుంది. తెలుసా, మరణం అంటే మన అందరికీ దయ్యం వచ్చేస్తుంది. కానీ ఈ మరణం ద్వారా భగవంతుడు మనకు ఉపకారమే చేస్తాడు భవిష్యత్తులో అనే తలంపు మనకు లేకపోవటం అనే దయ్యం వస్తుంది. భగవంతుడిని తెలియకుండా మనకు మరణం రాదు, ఆయన ఆజ్ఞ లేకపోతే మనకు మరణం రాదు. అంటే మనకి మనకు అనుకూలమైన ఇంతకంటే హయ్యర్ బర్త్ తీసుకురావడం కోసం, ఇంతకంటే మనం చైతన్య స్థాయి పెంచుకోవడానికి, ఇంతకంటే మనకు అనుకూల పరిస్థితుల్లోకి తీసుకెళ్ళటం కోసమే భగవంతుడు మనకు మరణిస్తున్నాడు. కానీ మంచి కోసం ఇస్తున్నాడు, కానీ చెడు కోసం ఇవ్వటం లేదు. మీకు అర్థమవుతుంది, ఏదైనా ఉద్యోగస్తులు ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ చేస్తాడు చాలా సంతోషిస్తారు. అయ్యో మనకి ట్రాన్స్ఫర్ వచ్చిందని వాళ్ళు బాధపడరు, ప్రమోషన్ వచ్చిందని సంతోషిస్తారు, కానీ ట్రాన్స్ఫర్ వచ్చిందని బాధపడరు. అదేవిధంగా హయ్యర్ భర్తకి, భగవంతుడు మనం హయ్యర్ భర్తకి ప్రమోట్ చేసినప్పుడు మన శరీరానికి మరణం వచ్చి మనం కంగారు పడవలసినటువంటి ఆ పని లేదు. అంచేత భగవంతుడు ఇప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, మీరు ముందు ఎక్కడో మీకు అందరాని కొమ్మను అందుకోవడానికి ప్రయత్నం చేయకండి. ముందు మీకు తెలుసున్న విషయాన్ని మీరు, అంటే మీ మనస్సు మీకు దేవుడు తెలియకపోయినా, మీ లోపలటువంటి చైతన్యం మీకు తెలియకపోయినా, మీ హృదయంలో ఉంటే ఆ వాసుదేవ స్వామి అందరూ అంతర్యామిగా ఉన్నటువంటి స్వామి గారు ఎవరో మీకు తెలియకపోయినా, మీ కంట్రోల్ ఎవరో మీకు తెలియకపోయినా, మీ మనస్సు మీకు తెలుస్తుంది కాదు, దాన్ని జాగ్రత్తగా నిర్మూలంగా తీర్చుకోండి. మనస్సును ఎప్పుడైతే మీకు నిర్మలం అయ్యిందో, అది పూర్తిగా నిర్మలం అవుతుందో, అప్పుడు ఏమవుతుందంటే మీకు ధ్యానం ఇష్ట కలుగుతుంది. చాలా మంది అంటా ఉంటారు, మనకి ధ్యానం కలగటం లేదండి, ధ్యానంలో కూర్చున్నా ధ్యానం కుదరటం లేదండి. ముందు ధ్యానం కుదరాలంటే ముందు జపం చేయాలి. మీరు జపం బాగా చేయగా చేయగా కొంతకాలానికి జ్ఞానం ఇష్ట కలుగుతుంది. కానీ ఒకటో తర్వాత చదవకుండా మనం పదవ తర్వాత రోజు వెళ్ళలేము, ఇలా దాని స్టాండర్డ్ ఏమి ఉండదు అక్కడ. మనకు మీకు అవకాశం ఉంటే రోజు ఒక గంట సేపు మౌనం ఉండటం కూడా మంచిది. ఇచ్చిన మౌనం కూడా మనోనిగ్రహానికి సహకరిస్తుంది. మనకి ఇంగ్లీష్లో సామెత కూడా ఉంది, తక్కువ మాట్లాడేవాడు ఎక్కువ ఆలోచిస్తారు, ఎక్కువ మాట్లాడేవాడు తక్కువ ఆలోచిస్తారు. కొంతమందికి నోరిప్పితే పరుషవాక్యాలు వస్తాయి, కానీ మంచి మాటలు రావు. అంచేది నీ ఎరువు మాట మనకు మంచి తెచ్చినా మాట చెడు తెచ్చినా మాట ఈ బాగా జ్ఞాపకం తెచ్చుకోండి. మనకు మాటల సహాయం లేకుండా భగవంతుడు తెలియబడదు. వేదంలో చెప్పిన మాటలు, భగవద్గీతలో చెప్పిన మాటలు, బైబిల్లో చెప్పినటువంటి మాటలు, రమణ మహర్షి చెప్పిన కూడా మాటలు, ఆ మాటలు మనం అండగా చేసుకుని ఆ మాటలు మనం సుపూర్తిగా చేసుకుని భగవంతుడిని ఆనందం పొందాలి. కానీ మాట సహాయం లేకపోతే మనకు జ్ఞానం లేదు, విజ్ఞానం లేదు. మనం సర్వసాధారణంగా దేవుడి పుట్టేవాళ్ళని ఇలా పెట్టుకుంటాం. ఎలా పెట్టుకుంటాం? ఈ గోడలను తగిలించుకుంటాం. దేవుడి ఫోటోలని, అవతార పురుషుల యొక్క ఫోటోలని, సద్గురువుల యొక్క ఫోటోలని ఇలా మనం గోడలను తగిలించుకుంటాం. శ్రీకృష్ణుడు ఒక డ్రామాలో ఏమన్నాడంటే, దేవుని మాట వదిలేయండి, మీరు గాడెలం, దీన్ని ఏ నోబుల్ మ్యాన్, షోని ఏ నోబుల్ మ్యాన్, దీన్ని ఏ జెంటిల్ మ్యాన్, దీన్ని ఎన్ ఎగ్జాల్టెడ్ సోల్, ఏ నోబుల్ సోల్, ఐ విల్ లాడ్జ్ హిమ్, ఐ విల్ కీప్ హిమ్ ఇన్ మై హార్ట్. ఎవరో మీ దేవుడి దాకా అక్కర్లేదు. ఒక మంచి పవిత్రమైన మనస్సు గలవాణ్ణి, నిర్మలమైన అంతఃకరణం గలవాణ్ణి, పరిశుద్ధమైనటువంటి ఆ శుద్ధి గల బుద్ధి గలవాణ్ణి, పరిశుద్ధమైన బుద్ధి గలవాణ్ణి ఒక మనిషిని నాకు చూపించు. వాడు మీ బంగారం మీరు ఏ విధంగా అయితే ఎనపెట్టిలో జాగ్రత్త పెట్టుకుంటారో ఆ మనిషిని నేను ఎక్కడ గోడంలో ఎత్తున్నాడు, నా హృదయంలో నేను జాగ్రత్త పెట్టుకుని ఆరాధిస్తాను శ్రమిస్తే. అంటే దానివల్ల ఏమిటంటే, వాడు మీరు ఆరాధించే మనిషి ఎంత పవిత్రడో వీడికి కూడా అంత పవిత్రత కలుగుతుందని చెప్పడం కోసం షేక్స్పియర్ ఒక డ్రామాలో క్యారెక్టర్ చేత చెప్పేస్తాను. కొంతమంది గాలిపటాలుగా ఉంటారు. గాలిపట ఏం చేస్తుంటే ఎటు గాలిస్తే ఎగిరిపోతూ ఉంటుంది. కొంతమంది మనస్సు అలా ఉంటుంది, కొంతమంది బుద్ధిగా ఉంటుంది. దానికి స్థిరత్వం ఉండదు, దానికి నిర్మలత్వం ఉండదు. వాళ్ళు కుదిరిగా ఉండరు, పక్క ఉన్న కుదిరిగా ఉండనివ్వరు. వాళ్ళు శాంతిగా ఉండరు, పక్క వాళ్ళ నైబర్స్ కానీ పక్క వాళ్ళు కూడా శాంతిగా ఉండనివ్వరు. ఇంక వాళ్ళు అశాంతి తోడు కాలిపోతూ ఉంటారు, ఇతరులను కూడా అశాంతి జరిపిస్తూ ఉంటారు. అధికారులు చేయాల్సింది మీ బుద్ధి శుద్ధి చేసుకో. మీ బుద్ధి శుద్ధి అవ్వకుండా అది బుద్ధి స్థిరపడదు. స్థిరపడిన బుద్ధికే ఆత్మభావన కలుగుతుంది. ఆత్మభావన కలిగిన వాడికే ప్రకృతి దారిస్తుంది. ప్రకృతి ఎవరికైతే దారిచ్చిందో వాడికే ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మశాంతి కలుగుతుంది. వాడు ఈ మరణాన్ని జయించి బయటకు వస్తాడు. మృత్యుని జయించి బయటకు వస్తాడు. ఇదే కృష్ణుడు చెప్పింది ఏంటంటే, మీరు జీవితం పొడిగినా భగవంతుడి యొక్క నామాన్ని, మీరు ఈశ్వరు యొక్క నామాలలో మీరు నచ్చని నామాన్ని చేసుకుని మీరు ధ్యాసలో ఆ నామాన్ని స్మరించండి. నామం అత్యంత శక్తివంతమైన, నామం అత్యంత శక్తివంతమైనది. మీరు నామస్మరణం చేయగా చేయగా దానికి అత్యంతమైన శక్తి ఉంది. మీలో ఏమైనా దోషాలు ఉంటే, మీలో ఏమైనా లోపాలు ఉంటే, మీలో ఏమైనా పాపాలు ఉంటే, మీలో ఏమైనా బలహీనత ఉంటే వాటిని ఈ నామ భగవంతు యొక్క నామం కాల్చి మూడిచ్చేస్తుంది. అందుచేత కనీసం మీరు జీవితం పొడిగిన ప్రాక్టీస్ చేయని నామాన్ని, భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేసుకోండి, నామాన్ని స్మరించకండి. ఇక్కడ కృష్ణుడు చెప్పే విషయం ఏంటంటే, మీ తెలివితేటలు ఉండొచ్చు మంచిదే, కానీ మీ తెలివితేటల వల్ల మీ బుద్ధి స్థిరం కాదు, మీ తెలివితేటల వల్ల మీ మనసుకు పవిత్రత కాదు. మీరు కేవలం ఈశ్వరుని స్మరించడం వల్ల, ఈశ్వరుని ధ్యానం చేయటం వల్ల, ఈశ్వరుడు నామాన్ని ఉచ్చారణ చేయటం వల్ల, సత్పురుషులతో వనవాసం చేయటం వల్ల మీ బుద్ధి శుద్ధి అవుతుంది అని మనస్సు అనుగుతుంది. మీ మనస్సు అనుగుతుంది. నువ్వు భగవంతుని స్మరించకపోతే, భగవంతుని ధ్యానం చేయకపోతే, విష్ణు సహస్రనామాలో లేదా లలిత సహస్రనామాలో శివసహస్రనామాలో ఏదో ఒకటి నువ్వు ధ్యాస పెట్టుకుని ఆ నామం ఎందుకో, ఏదో ఒక నామం ఎందుకో రూపం ఎందుకు నువ్వు ధ్యాస పెట్టుకోకపోతే నీకు ఎన్ని తెలియచేట ఉన్నప్పటికీ నీ మనస్సు బాహ్యమతానికి వచ్చేస్తుంది, ఇంద్రియాలు కూడా దాచిని కొనిపోతాయన్నాడు వాసుదేవుడు. నీ భక్తి లేదనుకో, నీకు భక్తి లేదనుకో, పరమేశ్వరుని ధ్యానం చేయలేదనుకో, నువ్వు ఈశ్వరునికి నీకు గౌరవం లేదనుకో, ప్రేమ లేదనుకో, నీకు కాదు ఎంత తెలివి ఉన్నా, నీకు ఎంత అంతస్తున్నా, ఎంత ధనం ఉందా, ఎంత గౌరవం ఉన్నప్పటికీ నీకు నీ ఇంద్రియాలన్నీ బాహ్యముఖానికి వచ్చేస్తాయి, నీ మనస్సు కూడా బాహ్యముఖానికి వచ్చేస్తాయి. మన ధూడు కానీ, లేకపోతే కాశీలో ఉన్నటువంటి బంగారం జలం కానీ, లేకపోతే పూరి జగన్నాథులను అన్నం ఆ ప్రసాదం తీసుకోవడం మనకి విడిచిపెట్టం. ఎప్పుడైనా క్షేత్రాలకు వెళితే ఇది నదుల్లో మిగిలినప్పటికీ, ఎన్ని ఎన్ని వ్రతాలు నువ్వు చేసినప్పటికీ, ఇవన్నిటికంటే ఎక్కువ పడితే నీ మనస్సులోని శాంతి అంటున్నాడు స్వామివారు. బయట నువ్వు వ్రతాలు ఎన్ని చేసినప్పటికీ, ఎన్ని యాత్రలు చేసినప్పటికీ, ఎన్ని నదుల్లో నువ్వు ఎన్ని నదుల్లో నువ్వు స్నానాలు చేసినప్పటికీ, నీ మనస్సు నీ అంతఃకరణలో ఉన్న శాంతి, నీ మనస్సులో ఉన్న శాంతి, నీ మనస్సులో ఉన్న కుదురు నీటికి, నీ తీర్థాలకి, నీ గుడి చుట్టూరు తిరగటాలకి, దానికి దీనికి పూడికేరుడు అన్నిటికంటే నీ మనశ్శాంతి గొప్పది అన్నాడు స్వాముల వారు. తీర్థయాత్ర వెళ్ళొచ్చు, ఇవన్నీ సెకండరీ. నీ తీర్థయాత్ర కంటే కూడా నీ మనస్సులో ఉన్నటువంటి అశాంతి గొప్పది. నీ మనస్సులో కలవరం లేకపోతే ఆ మనస్సు తొందరగా సెటిల్ అయిపోతుంది. మనసు తొందరగా సెటిల్ అయిపోతుంది. జ్ఞానాభిమతంగా, హృదయాభిమతంగా, దయ్యాభిమతంగా ప్రయాణం చేయటం ప్రారంభిస్తుంది. భగవద్గీత స్వయంగా భగవంతుడి ముఖంలో చూసినటువంటి శాస్త్రం. అంటే సర్వసాధారణంగా శివుడు చెప్పింది శివగీత అంటారు, రమణ మహర్షి చెప్పింది రమణ గీత అంటారు, అష్టావక్రుడు చెప్పింది అష్టావక్ర గీత అంటారు, మరొకరు చెప్పింది మరొక గీత అంటారు, దత్తాత్రేయుడు చెప్పింది దత్తాత్రేయుడు గీత అంటారు, కానీ కృష్ణుడు చెప్పింది కృష్ణ గీత అని అంటారు. భగవద్గీత ఏమంటారు కానీ కృష్ణుడు కృష్ణుడిగా చెప్పలేదు, భగవంతుడై ఈశ్వరుడై చెప్తారు. అంటే కృష్ణుడు చెప్పిందని కృష్ణగీత అని చెప్తారు. ఏమంటారు కానీ భగవద్గీత అంటే కృష్ణుడు కృష్ణుడిగా చెప్పలేదు, ఈశ్వరుడై భగవంతుడై అందరూ అందరిలో ఉన్న అంతర్యామిగా ఉన్నవాడు ఎవడో వాడే కృష్ణుడు. కృష్ణుడు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక ఇండివిజువల్ కాదు. మన అందరి హృదయాల్లో ఏ వస్తువు అయితే అంతర్యామిగా ఉందో ఆ వస్తువు కృష్ణ రూపం ధరించాడు. స్వయంగా భగవంతుడు కృష్ణుడని చెప్పడానికి కారణం అది. అవతారం యొక్క వైభవం అటువంటిది అది. ఇంకా అవసరమైతే ఆయన భక్తుని రక్షించడం కోసం, ఆయన ఆయన భక్తుల మీద ఆయనకున్న ప్రేమను ప్రదర్శించడం కోసం ఆడిన మాట కూడా తప్పేవాడు. అది కృష్ణుడిలో ఉన్నటువంటి వైభవం, అది కృష్ణుడిలో ఉన్నటువంటి వైభవం. ఇంకా ఆయనకి పాపం రాగానే మీరు అనుకోవచ్చు, ఆయన హృదయంలో ద్వేషం ఉంటే కదా అసలు పాపం రావటానికి. ఆయన హృదయంలో ద్వేషం ఉంటే పాపం, కానీ హృదయంలో ద్వేషం లేని వాడికి పాపం ఏంటి? అది అంటే కృష్ణ ఇంతవరకు ఇలా కృష్ణాష్టం కాబట్టి మనం ఈ రోజున కృష్ణుడి గురించి చెప్పుకున్నాం. కృష్ణుడి యొక్క చరిత్ర భాగవతంలో ఉంటుంది. ఆచార్య వారు అన్నారు, దేవుడు గీత నామ సహస్రం అని, భగవద్గీతని నామ సహస్రం అంటే విష్ణు సహస్రనామాన్ని విడిచిపెట్టొద్దని అని చెప్పాడు. ఒక్కొక్క నామం చదువుతుంటే ఒక గుణం స్ఫురిస్తుంది కాబట్టి మనస్సు నిలవడం నేను తెలియకుండా అనడం ప్రారంభిస్తుంది. ఒక్కొక్క నామం ఆ నామం స్మరించుకోవటం వల్ల మీ మనస్సు చల్లబడుతుంది. అంటే ఏసీ దగ్గర ఉన్నప్పుడు మీ శరీరం ఎలా ఉంటుందో, మీరు భగవంతుని నామాలు అనుకోవడం వల్ల కూడా మీకు ఆ మనస్సు అంత చల్లబడిపోతుంది. మీకు ఎంత ఎంత క్రైసిస్లో ఉన్నప్పటికీ ఆ క్రైసిస్ నుంచి మీ మనస్సు విడుదల చెందుతుంది. అంటే అది విష్ణు సహస్రనామాలో మీకు ఇష్టం, లలిత సహస్రనామాలో, శివ సహస్రనామాలో మీకు ఏది ఇష్టమైతే అది చదువుకోమని చెప్పారు. అంటే మీరు ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవటం, మరి ఆ నామాన్ని స్మరించుకోవటం, వారు చెప్పిన మాట కదా మనకు బాగు చేసేది, మనం బాగుపడ్డా చెడిపోయిన మాటే కారణం. అంటే మనం బాగు చేసేది మాటే కాబట్టి ఆ మాటను కూడా దేవుడికి ఎంత వినిపిస్తున్నామో, గురువుకి ఎంత ఇస్తున్నామో, మన గురువు ఆ మాటకు కూడా అంతే వినిపించి మనం బాగుపడతామని ప్రయత్నం చేసుకోవాలి. నీళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడు, కెరటాలు లేనప్పుడు, దేవస్థగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా నీళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడు సూర్యుడి యొక్క ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది మీకు నీటిలో. అదేవిధంగా ఎవరి మనస్సు అయితే ఎంత నిర్మలంగా ఉంటుందో, ఎవరి మనస్సు అయితే నిశ్చితంగా ఉంటుందో, ఎవరి మనస్సు అయితే కలకలాకుండా ఉంటుందో, అటువంటి హృదయంలో ఈశ్వరుడు ప్రతిబింబిస్తాడు. మీకు స్పష్టంగా తెలుస్తుంది, ఇట్ ఈస్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు కృష్ణుడు 9వ అధ్యాయంలో. అది ప్రత్యక్షాలు. మీరు శాస్త్రాల మీద, ఈ పుక్కుడు పురాణాల మీద మీరు ఆధారపడక్కరు. మీకు భగవద్గీత మీ హృదయంలో కలుగుతుంది. మీరు ఏ గురువుని ఆశ్రయించినా, ఏ రూపాన్ని ఆరాధించినా, మీరు ఏ మతంలో ఉన్నప్పటికీ, ఏ దేవుని మీరు ఆరాధించినప్పటికీ మీకు సాక్షాత్కారం మీ హృదయంలోనే కలగాలి. అంటే యేసుక్రీస్తు చెప్తారు, దుష్టంగడం మాత్రమే మీ జీవితం, స్వర్గరాజ్యం ఎక్కడో బయట లేదు మీ హృదయంలో ఉంటే. అంటే నువ్వు ఎవరు ఏ మతంలో ఉన్నా, ఏ గురువుని ఆరాధించినా, నువ్వు ఉపాసన ఈ ఉపాసనా పద్ధతి ఏదైనప్పటికీ, అది శరణాగతి పద్ధతి అయినప్పటికీ, లేకపోతే విచారణ పద్ధతి అయినప్పటికీ, అది ఆత్మ సాక్షాత్కారం, అది దైవ సాక్షాత్కారం మీ హృదయంలోనే పొందాలి. పొందవలసిన వస్తువు ఎక్కడ మీకు దూరం లేదు. నీ శరీరం కంటే, నీ ఇంద్రియాల కంటే, నీ మనస్సు కంటే అత్యంత సమీపంలో ఉంది, నీకు దగ్గరగానే ఉంది, నీ హృదయంలో ఉంది. అంతేకాదు అది నీ వయం. ఇప్పుడు నీకు తెలియదు, అది తెలుసుకున్నాక తెలుస్తుంది, ఏమైనా తెలుస్తుంది. నీ ఏ వస్తువుని తెలుసుకోవడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, అది నీ వయంగా ఉన్న సంగతి ఇప్పుడు తెలియదు, తెలుసుకున్నాక నీకు తెలుస్తుంది. ఇట్ ఈస్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ ఇటీనరీ సైన్స్, ఇట్ ఈస్ రాజల సైన్స్. ఈ భగవద్గీతను సైన్స్ అది పర్మిట్ సైన్స్. ఇది మామూలుగా అనుగుణమైన మాటలు, ఇది స్పెక్యులేషన్ కాదు, ఇది సైన్సే. అది సైన్సే అంటే ఆ సైన్స్ ఇటు మీ హృదయంలో వస్తున్నది డైరెక్ట్గా పట్టిస్తున్నాయి, ఇండైరెక్ట్గా కాదు. డైరెక్ట్గా నువ్వు హృదయంలోని వస్తువు ప్రత్యక్షంగా నీకు తెలుస్తున్న అప్పుడు శాస్త్ర ప్రమాణం కూడా నీకు అక్కర్లేదు. ప్రత్యక్షంగా నీ హృదయంలోని వస్తువు నీకు తెలుస్తుంది. ఎప్పుడో శరీరం మరణించే వరకు నువ్వు అక్కర్లేదు. ఇప్పుడే ఎక్కడే నీ శరీరం ఉండగానే నీ శరీరం అటు ఇటు తిరుగాడుతున్నప్పుడే లోపల నా వస్తువు డైరెక్ట్గా నువ్వు అనుభవం తెచ్చుకోవచ్చు. ఇది ఈ జ్ఞానం అంటే అని కృష్ణుడు 9వ అధ్యాయంలో చెప్తాడు. వాళ్ళు సైన్స్ అంటే అనేక సైన్స్లు ఉన్నాయి, లోకంలో అనేక సైన్స్లు ఉన్నాయి. ఒక్కొక్క సైన్స్ ఒక్కొక్క ఒక వస్తువు గురించి చెబుతాయి. ఇట్ ఈస్ దిస్ ఇస్ కింగ్లీ సైన్స్. అన్ని సైన్స్లకి ఇది ఇది రాజు. ఎంచదంటే నువ్వెవరో నీకు తెలియపరిచేది ఇది మాత్రమే, ఈ ఆత్మవిద్య మాత్రమే అని చెప్పి ఉడుకోలేదు. ఆత్మవిద్య యొక్క వైద్యం చెప్పాడు చెప్పాడు కృష్ణుడు ఒకసారి చెప్తాడు చెప్తాడు ఆయన దేవుడు తెలిస్తే మనం సరిగ్గా చెప్పలేకపోతున్నాం అనుకుంటా ఉంటాడు. మధ్య భగవంతుడికి వచ్చిన తెప్పలో చూడండి, భగవంతుడికి పోయి ఎటువంటి తెప్పలు వస్తున్నాయో చూడండి. చెప్తాడు ఒకసారి బాగా ఎక్స్ట్రీమ్ కలిగి చెప్తాడు. చెప్పినప్పుడు దానికి ఏదో మనకి ఇందులో వెళుతుంది, టీచింగ్లో వెళుతుంది, మనం 70% డిస్ట్రీ చేయలేకపోతున్నాం ఈ టీచింగ్లో. ఆత్మవిద్య గురించి, ఆత్మజ్ఞానం గురించి భగవద్గీతలో చెప్పాడు, చాలా చోట్ల చెప్పాడు, దాన్ని టచ్ చేశాడు, చాలా చోట్ల చెప్పాడు. కానీ మనం పూర్తిగా డిస్ట్రీ చేయలేకపోతున్నాం ఈ టీచింగ్లో అనుకుని చివరికి ఏమంటే ఆత్మవిద్యను నేనే అన్నాడు. అంటే దానికి ఆత్మవిద్యకి ఆత్మజ్ఞానానికి మాకు తేడా లేదు. ఆత్మజ్ఞానానికి మాకు మీరు తేడా చూస్తే మీ నోట్లో మట్టి పడుతుంది. అంటే ఆత్మవిద్యకి అంత టాప్మోస్ట్ ఇంపార్టెన్స్, అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఆత్మవిద్యకి భగవద్గీతలో ఇచ్చాడు. ఇచ్చిన డైరెక్ట్గా మీకు పట్టిస్తుంది వస్తువుని, వస్తువుని డైరెక్ట్గా మీకు అది పట్టిస్తుంది. దాని వైపు అటువంటి దాన్ని గురువుకి సేవ చేసిన, ఈశ్వరుని ధ్యానం చేసిన, ఈశ్వరుడు పట్ల నువ్వు భక్తి కలిగి ఉన్నావు, నీకు వచ్చేది ఆత్మజ్ఞానం నీ భగవద్గీత చెబుతుంది అని ఎవరు చెబుతున్నారు అండి? నీ భక్తులు అంటున్నారు భగవద్గీత చెబుతుంది. అంటే గురువుకి సేవ చేయొచ్చు, కానీ దాని గమ్యం ఏంటి? ఆ గురు సేవ నీకు ఎక్కడ దారి చూపిస్తుంది? నువ్వెవరో నేను తెలుసుకోవడానికి ఆ గురు సేవ నీకు సహకరిస్తా అని భగవద్గీత చెబుతుంది. సమాజానికి సేవ చేసిన అంటే జనరల్గా ఏంటంటే మనల్ని మనం ఎక్కువ ప్రేమించుకుంటే లోకాన్ని తక్కువ ప్రేమిస్తాం. మనల్ని మనం తక్కువ ప్రేమించుకుంటే లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తాం. మన గురించి మనం తక్కువ ఆలోచించుకుంటున్నాం అనుకుంటే లోకం గురించి ఎక్కువ ఆలోచిస్తాం. మన గురించి మనం ఎక్కువ ఆలోచించుకుంటున్నాం అనుకుంటే లోకానికి సంబంధించిన ఆలోచన మనకు ఉండదు. మూల తలంపు యొక్క మూలం నేను తెలియకపోయినా, ఇతర తలంపులకి మూల తలంపులకి మధ్యన భేదం నేను తెలియకపోయినా, ఆ మూల తలంపు మూలమే మనం తెలియక్కర్లేదు. ఇతర తలంపులకి మూల తలంపు కొన్ని భాగం తెలియటానికి కూడా ఈశ్వర అనుగ్రహం అవసరం అన్నారు. మూల తలంపు యొక్క మూలంలో ఈశ్వరుడు ఉన్నాడు, మూల తలంపు యొక్క మూలంలో చైతన్యం ఉంది. ఆ మూల తలంపు యొక్క మూలం తెలుసుకుంటే మరణం లేని స్థితిని ఎదిగి వెళ్ళతో అమృత స్థితిని పొందుతో అంత దూరం వెళ్ళక్కర్లేదు. నువ్వు అసలు ఇతర తలంపులకి మూల తలంపులకు ఉన్న భేదం నీకు తెలియడానికి కానీ ఈశ్వర అనుగ్రహం లేకపోతే నీకు తెలియదు. మీకు అనేక తలంపులు వస్తున్నాయి. ఈ తలంపులన్నింటి మూల తలంపు ఒకటి ఉంది. ఆ మూల తలంపుకి ఇతర తలంపు ఇది మూల తలంపు. ఆ మూల తలంపుకి వచ్చే ఈ ఇతర తలంపులు ఆ రెండింటికి మధ్య భేదం ఇది తెలియటానికి కూడా ఈశ్వర అనుగ్రహం లేకపోతే నీకు తెలియబడదు, మూల అనుగ్రహం లేకపోతే నీకు తెలియబడదు. ఇప్పుడు కృష్ణుడు గీతలో ఒక మాట చెప్పాడు, నన్ను ఆరాధించండి అన్నాడు, నన్ను వర్షిప్ చేయండి అన్నాడు. నాకు ఇష్టమైన పని నీ మనసుకు ఇష్టం లేకపోయినా దేవుడికి ఇష్టమైన పని మీరు చేయడం నేర్చుకోండి అన్నాడు. మీకు అర్థమవుతుంది? మీ అహంకారానికి ఇష్టం లేకపోయినా భగవంతుడికి ఇష్టమైన పని మీరు చేయడం నేర్చుకోండి. అంతే వర్క్ ఫర్ మీ, నా కోసం పని చేయండి, వర్షిప్ మీ, నన్ను ఆరాధించండి. కానీ విత్తులో ఆ చేసే పని ఏంటంటే మీరు చేసే పని ప్రేమతో చేయండి. మీరు చేసే ఆరాధన మీరు పువ్వులేదో పెడతారు కదా, పువ్వులో పళ్ళు దేవుడి దగ్గర పెడతారు కదా, ఆ చేసే పని ప్రేమతో చెయ్యండి, మెకానికల్గా చెయ్యండి. నాకు సంబంధించిన పని మీరు చేసినా ప్రేమతో చెయ్యండి, నన్ను ఆరాధించినా ప్రేమతో చేయండి, వర్షిప్ని మిత్తులవు అంటే ఇప్పుడు ప్రేమతో చెయ్యండి. మీరు పుష్పం పెట్టినా కూడా పండు పెట్టినా చేసేందుకు ప్రేమతో చెయ్యండి. ప్రేమతో చేయి చేస్తే మీ లోపం ఉంటుంది అగ్ని కాలు గూడుతవుతుంది. భగవంతుడికి సంబంధించిన పని, గురువుకి సంబంధించినటువంటి పని, సమాజానికి సంబంధించినటువంటి పని, ఈ లోకానికి లోకక్షేమం కోసం మీరు ఏ పని చేసినప్పటికీ మీ అజ్ఞానం నాశిస్తుంది. మీరు పెద్ద ఎక్కువ పనులు చేయలేదు, కొద్ది పనులు చేసినప్పటికీ లోకక్షేమం కోసం మీరు చిన్న చిన్న పనులు చేసినప్పటికీ, సమాజం యొక్క శ్రేయస్సు కోసం మీరు చిన్న చిన్న పనులు చేసినప్పటికీ మీ అజ్ఞానం కాలిపోగుతుంది. రవంత చేసినా తన ప్రభావం నేను ఎవరి మీద చూపిస్తున్నా, మంచి పని ఏదైనా మీరు రవంత చేసినా నిరంత చేసినా దాని ప్రభావం మీ మనసు మీద ఉండనే ఉంటుంది. మీరు ఎవరికైనా ఏదైనా ఒక వస్తువు ఇచ్చినప్పుడు గౌరవంగా ఇవి కానీ అగౌరంగా ఇవ్వద్దు. ఎవరితోటైనా ఒక మాట మాట్లాడేప్పుడు గౌరవంగా మాట్లాడు కానీ అగౌరంగా మాట్లాడు.
నిర్వాసంలో అజాగ్రత్తగా మాట్లాడకు. అది ఈ చదవడం లేదంటే భగవద్గీతలో చెబుతున్నారట ఈ మాటలన్నీ కూడా. ఈ భక్తులు చెబుతున్నారు ఇదంతా నా సొంతం కాదు, భగవద్గీతలో చెప్పాడు. నువ్వు ఎవరికి ఏది చేసినా ఏ పని చేసినా పని చేసి పని గౌరవంగా ఉండాలి. ఒకరిని మామిడి పండు ఇవ్వాలనుకున్నారనుకోండి మాటలు వస్తే, వారిని మీ ఇంటికి పిలిపించే మామిడి పండు వారికి మీరు ఇవ్వడం కంటే మీరే వారి ఇంటికి పెట్టుకెళ్ళి మామిడి పండు ఇస్తే ఇంకా బాగుంటుంది. అంటే మీ ఆధ్యాత్మిక స్థాయి పెరుగుతుంది, మీ చైతన్య స్థాయి పెరుగుతుందని ఇది భగవద్గీతలో చెప్పారు, ఒక ఉపనిషత్తులో చెప్పారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళుతున్నాం. వెంకటేశ్వరం ఉండేదో మనం 400 500 వేస్తాం. వెంకటేశ్వరానికి మనం దానం చేసామనుకోండి అనుకుంటాం, వెంకటేశ్వరం 400 దానం చేసామనుకుంటాం, వెంకటేశ్వరానికి రూపాయలతోటి పూజ చేసామనుకుంటాం. అయితే అతను ఏ పని చేసినా పూజ భావంతో వచ్చింది. ఎవరు అంటున్నారు, మరి ఒక పక్కన ఈశ్వరుడు అంటున్నారు, ఒక పక్కన ఆత్మ అంటున్నారు. వీటిని భగవంతుడు ఉదానికి వచ్చి చెప్పుకుపోయాడు కదా భగవద్గీతలో, రకరకాలుగా చెప్పుకుపోయాడు. ఓ చోట ఏమో ఉన్నది ఒకటే అంటాడు, ఓ చోట ఏమో అర్జునాన్ని నువ్వు పూర్వజన్మలో ఉన్నావు, నువ్వు ఉన్నావు నేను ఉన్నాను, కానీ నీకు నాకు తేడా ఏమిటంటే పూర్వజన్మల గొడవలని నీకు తెలుగు నాకు తెలుసు అంటాడు. ఓ చోట ఒక అధ్యయనంలో ఏం చెబుతాడంటే, అర్జున పూర్వజన్మ నీకు అనేక జన్మలు గడిచిపోయి నాకు అనేక జన్మలు గడిచిపోయి, కానీ తేడా ఏమిటంటే నాకు తెలుసుని నీకు తెలియదు అని ఒక చోట చెప్పాడు. మరొక చోట ఏంటంటే ఉన్నదేదో ఉంది లేని దేదో లేదు ఇది నిశ్చయం అంటాడు మరొక చోట. ఇలా ఆయన పద్ధతిలో ఆయన చెప్పుకు వెళ్ళిపోయాడు. ఎందుకు ఇక్కడ ఏమంటున్నాడు అంటే గురు సేవ చేయమంటున్నాడు, విచారణ చేయమంటున్నాడు, ధ్యానం చేయమంటున్నాడు, ఏదో పద్ధతి ఇవన్నీ చేయమంటున్నాడు. ఈ మూడింటికి సంబంధం ఏమిటి అని అదే భగవాన్ అంటున్నారు. ఆయన వాడారు ఈశ్వరుడు అనే మాట వాడారు, గురువు అనే మాట వాడారు, చైతన్యం అనే మాట వాడారు, ఆత్మ అనే మాట భగవంతుడు వాడిన మాట లేని భగవద్గీతలు అయితే అన్నీ మీరు కదా అన్నీ ఒకటే అంటున్నారు. ఇక్కడ స్వామివారు రమణ స్వామివారు వాసుదేవ స్వామి వారు చెప్పింది ఓ చోట ఆత్మ అంటాడు, ఓ చోట గురువు అంటాడు, ఓ చోట చైతన్యం అంటాడు, ఇంకో చోట ఏమో మరి ఏదో ఆత్మ అంటాడు. ఇవన్నీ పర్యాయ పదాలు, ఇవన్నీ పర్యాయ పదాలు. మన ఇంగ్లీష్లో వాటర్ అంటాం, హిందీలో పాణి అంటాం, తమిళంలో తండ్రి అంటాం, తెలుగులో నీళ్ళు అంటాం, ఇవన్నీ ఒకే వస్తువుకు చెందుతున్నాయి. అదేవిధంగా చైతన్యం అన్నా ఆత్మ అన్నా గురువు అన్నా దేవుడు అన్నా ఒకే వస్తువుకు చెందుతున్నాయి. ఇవన్నీ కూడా ఆయన వాడచ్చు ఆ సందర్భాన్ని మంటి మాట్లాడవచ్చు. అంటే ఈశ్వరుడన్నా గురువు అన్నా చైతన్యం అన్నా ఆత్మ అన్నా ఇవన్నీ ఒక్కటే, ఇంకే పర్యాయ పదాలు. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఒకటే నీలో నీలో ద్వయీభావం ఉన్నంత కాలం ఇక్కడ ఇక్కడ చెబుతున్నాడు. గురువు ఎందుకు అవసరం వచ్చాడంటే నేను ఈశ్వరుడు అంతా ఎందుకు వచ్చాడని నీకు ద్వైత బుద్ధి ఉంది. నేను శరీరం లోపల ఉన్నాను, ఈ శరీరం బయట ప్రపంచం ఉంది, వైకుంఠంలో దేవుడు ఉన్నాడు అనేటువంటి ద్వైత బుద్ధి నీకు ఉంది, భేదబుద్ధి నీకు ఉంది. వైకుంఠం వైకుంఠం అంటే ఏం లేదు, నీకు భేదబుద్ధి నశించింది అనుకోండి, ఇక్కడే ఇక్కడే ఇప్పుడే నీకు వైకుంఠం దర్శనమిస్తుంది. చాలా మంది శరీరం చచ్చిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్తానని చూస్తారు. ఎక్కడ వైకుంఠం ఉందంటే భేదబుద్ధి ఎక్కడైతే నశించిందో భేదబుద్ధి నశించిన తోట వైకుంఠం వాడు పొందుతాడు. భేదబుద్ధి నశించిన వెంటనే ఆ వైకుంఠ స్థాయిని మీరు పొందుతారు. అంటే మీరు జిమ్మూరులోనే ఉన్నారనుకోండి మాట వస్తాయి, ఈ శరణం ఎక్కడ జిమ్మూరులోనే ఉందనుకోండి, మీకు భేదబుద్ధి నశించిందనుకోండి, ఆ వైకుంఠంలో ఏ స్థితి ఉందో ఆ స్థితి మీకు ఇక్కడ ఆ స్థితి మిమ్మల్ని వరిస్తుంది. ఆ స్థితి దగ్గర మీరు వెళ్తాం కాదు, ఆ స్థితి వచ్చి మిమ్మల్ని వరిస్తుంది. అంటే వైకుంఠం మీరు పొందడానికి శరీరం మరణించే వరకు ఆగక్కర్లేదు. భేదబుద్ధి నశించిన రోజు, ఆ ద్వైత బుద్ధి నశించిన రోజు, శరీర బుద్ధి నశించిన రోజు, దేహబుద్ధి నశించిన రోజు, ఆ దేహభావం నశించిన రోజు వైకుంఠం మీకు ఇక్కడే మిమ్మల్ని వరిస్తుంది. ఆ వైకుంఠ స్థితిని మనం పొందలేకపోవడం కారణం మనలో ఉన్న భేదబుద్ధి, మనలో ఉన్న ద్వైత బుద్ధి. మీలో ద్వైత బుద్ధి ఉంది కాబట్టి, మీలో భేదబుద్ధి ఉంది కాబట్టి అది పోగొట్టుకోవడానికి కృష్ణుడు గురువు దగ్గరికి వెళ్ళమన్నాడు, కానీ కాలక్షేపానికి చెప్పలేదని రమణస్వామి చెబుతున్నారు. ఇక్కడ నీకు భేదబుద్ధి లేదనుకో, నీకు భేదబుద్ధి లేదనుకో, నువ్వు గురువు దగ్గరికి వెళ్ళవలసిన పని నీకు లేదు, నీకు రోగం లేదనుకో మందు వాడవలసిన పని లేదు, హాస్పిటల్కి వెళ్ళవలసిన పని లేదు. నీకు ద్వైత బుద్ధి ఉంది కాబట్టి గురువుని సమీపించి గురువుని సేవ చేసి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందమని వాసుదేవ స్వామి వారు చెప్పారు. అంటే నీ అంతస్తుని బట్టి అది చెప్పారు, నీకున్న రోగాన్ని బట్టి ఆ మంది ఇచ్చారైనా నీలో ద్వయీభావం ఉన్నంత కాలం నీకంటే భిన్నం అనుకుని గురువుని అన్వేషిస్తారు. ద్వైత భావంతో కాబట్టి గురువుని వెతుకుతావు, గురువుని వెతికి గురువు దగ్గరని వాడికి అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటాం. అంటే దేవుడు లేరు నేను వేరిన బుద్ధి నీకు ఉంది కదా, గురువు లేరు నేను వేరిన బుద్ధి నీకు ఉంది కదా. రమణ మహర్షి గారికి గురు శిష్యు సంబంధం లేదు, సుఖమే సుఖము, శాంతే శాంతి, ఆనందమే ఆనందము, చైతన్యమే చైతన్యము, ఆత్మే ఆత్మ. గురువు లేదు, శిష్యుడు లేదు, భక్తుడు లేదు, భగవంతుడు. రమణ మహర్షి గారు ఎంత చిటారకి వెళ్ళిపోయారంటే అసలు భక్తుడికి భగవంతుడికి భేదం చూడటం ఏంటన్నారు. అది ఎంత చిటారకమ్మకి వెళ్ళిపోయారంటే అసలు భక్తుడికి భగవంతుడికి భేదం ఎందుకు చూడాలన్నాడు. భక్తుడు కూడా భగవంతుడు చూడ సన్నిమానమే. ఆ భేదం చూస్తున్నామంటే నీ మనస్సులోనే దోషం. అంటే నువ్వు భగవంతుని ఎంత గౌరవిస్తున్నావో భక్తుని కూడా ఎంత గౌరవంగా చూస్తే భగవద్ అనుగ్రహానికి బాధ్యత చూడగలుగుతారు. రమణ మహర్షి గారు చెప్పిన మాట వండర్ఫుల్గా ఉంటుంది, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాక్యం. నాకే కనుక అజ్ఞానం ఉంటే నీకు చెప్పడానికి నా దగ్గర ఏం లేదు. నేనే కనుక జ్ఞానం అయితే నిజంగా నాకు జ్ఞానం ఉంటే నేను నాకు బోధించడానికి ఇతరులు లేరు. మామూలు గురువు అయితే ఉంటుంది వాడి ఏదో నేను ఉద్ధరిస్తున్నాను, కానీ జ్ఞానికి మట్టుకు ఇతర వాడికి వాడు టీచ్ చేసిన వాడి ఏదో నేను ఉద్ధరిస్తున్నాన భావన వాడికి ఉండదు. ఏం చేయాలి, వాడికి వీడికి భేదం వాడికి కనపడదు. అది జ్ఞాని యొక్క వైభవం. ద్వైత బుద్ధి నీకు ఉంది కాబట్టి గురువుని సమీపించమని కృష్ణుడు చెప్పాడు గీతలో. గురువు ఏం చేస్తాడంటే నీకు సత్యాన్ని బోధిస్తాడు, ఆత్మ గురించి బోధిస్తాడు, నీ మనస్సును లోపలకు తోడుకెళ్తాడు. అది గురువు చేసే పని. నీ తెలియచేతల వల్ల నీ మనస్సును లోపలకు నువ్వు తోడుకెళ్ళదు. నీకు అర్థమవుతుంది, దూడ తోడుకెళ్తాను పొలం, అలాగే నీ తెలియచేతల వల్ల నీ మనస్సును లోపలకు తోడుకెళ్ళదు. అది గురువు అనుగ్రహం వస్తుంది, ఈశ్వర అనుగ్రహం వస్తుంది. నీ మనస్సును లోపలకు తోడుకెళ్ళాలంటే ఎక్కడైతే చైతన్యం ఉందో ఆ మనస్సు యొక్క మూలంలో నీ మనస్సును మనస్సును చూడుకుని వెళ్ళాలంటే ఈశ్వర అనుగ్రహం లేకుండా గురువు అనుగ్రహం లేకుండా నీ మనస్సును అక్కడ చెప్పలేదు. నీ ముఖమే అది జరగదు, నీ ముఖమే అది జరగదు. అంచేత నీ గురువు సత్యాన్ని బోధిస్తాడు, సత్యాన్ని బోధిస్తాడు, నీ మనస్సు అంతర్ముఖపరుస్తాడు. సత్యం మీద కాకుండా అసత్యం మీద నువ్వు కనుక వేసేదంటే అవసరమైతే ఆధారాలు ఓడగొడతాడు గురువు. నీ ఆధారాలను ఓడగట్టడానికి నీ నీ మీద కరుణ లేక కాదు, ఆ సత్యానుభవం నుంచి అది పొందింపజేయటానికి. నీ లోపల సత్యాన్ని నీకు డైరెక్ట్గా నువ్వు ఎక్స్పీరియన్స్ చేయడానికి అవసరమైతే నీకు నీకున్న భాషలో నీకున్న ఆధారాలని ఊడగొడతాడు. అంతేకాని అది ఎందుకు చేస్తాడు, డైరెక్ట్గా నా ట్రూత్ నీ చేత ఎక్స్పీరియన్స్ చేయించడం కోసం. ఆయన నీకు సత్యాన్ని బోధిస్తాడు, సత్యాన్ని బోధిస్తాడు, టీచ్ చేస్తాడు. ఎవడు గురువు, నువ్వు గురువు లోపలన్న ఆత్మ వీడు, లోపలన్న ఆత్మే వీడు. ఆ గురువు అంటే ఎవడు, లోపలన్న చైతన్యమే వీడు. ఆ లోపలని చైతన్యం గురించి వీడు చెప్తా ఉంటాడు, నువ్వు ఏదో అదే చెప్తా ఉంటాడు, ఓ పక్కనే చెప్తా ఉంటాడు, అది రిసీవ్ చేసుకోవడం నీ మనసును లోపలికి తోడుకెళ్తా ఉంటాడు, నీ మనసును లోపలికి తోడుకెళ్తా ఉంటాడు. ఇప్పుడు మనకున్నది చర్మ దృష్టి, మనకున్నది ఏంటి, చర్మ దృష్టి, మనకున్నది భాష దృష్టి. ఒకవేళ మనకి ప్రేమలు ఉన్నా ఆ ప్రేమలు ఎటువంటి ఎటుండి, కొంతమంది ఏమంటే ఇష్టమైన మా ఇంట్లో వాళ్ళందరినీ నేను ప్రేమించుకుంటున్నాను అనుకుంటున్నాను. మీ ఇంట్లో ఎంతో మీకు ఇష్టమే కదా, మీ ఇంట్లో వాళ్ళందరినీ మీరు ప్రేమించుకుంటున్నారు, మీ ఇంట్లో ఎవరి ఇంట్లో అయినా ప్రేమించుకుంటున్నారు, కొంతమంది సమాజాన్ని కూడా ప్రేమిస్తూ ఉంటారు. ఈ ప్రేమలు ఎటువంటి అని షేక్స్పియర్ ఒక డ్రామాలో ఏం చెప్పంటే స్కిన్ డీప్ లవ్ అని, మీ చర్మం ఎంత లోతుందో నీ ప్రేమ కూడా అంతే లోతుందని. అంటే మా ఆయనకి బాగా ఇష్టం అని మీరు అంటారు అనుకోండి ఎవరైనా, ఒకసారి ఒక కష్టమైన మాట నేను ఆయన అనంటే నీ ఆయన నీ మీద ఉన్న ప్రేమ ఉంటా ఇంక పోతుంది. దీన్ని షేక్స్పియర్ ఏమన్నాడండి, స్కిన్ డీప్ లవ్ అంటే నీ చర్మానికి ఎంత లోతుందో నీ భౌతిక నేను నీ ప్రేమ కూడా అంతే లోతుందో, నీ ఈశ్వర ప్రేమ ఏమీ కాదు. స్వామి శివానంద చెప్తాడు, బేరింగ్ సెట్ బేరింగ్ జరిగింది, దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. ఒకరు గురువు చేసి పని లోపల గురువు చేస్తూ ఉంటాడు, బయట గురువు చేసి పని బయట గురువు చేస్తూ ఉంటాడు. బయట గురువు ఎలా చేస్తాడు, మాట్లాడతాడు, బోధిస్తాడు, నేను ప్రేమిస్తూ ఉంటాడు, నేను ప్రేమిస్తూ ఉంటాడు. అంటే నిన్ను ప్రేమించడం ప్రేమ కోసం ప్రేమించడం, అంగరసత్యం దగ్గర తీసుకెళ్ళడం కోసం ప్రేమిస్తాడు. గట్టించండి, ఇప్పుడు పిల్లలు చూడండి బయటకు ఎలా అంటే 10 పైసలు ఇస్తాం 20 పైసలు ఇస్తాం అంటారు ఇంటికాడ తల్లిదండ్రులు. 10 పైసలు ఇద్దామని వాళ్ళు చూసి ఆ బళ్ళు తోరేయడం కోసం 10 పైసలు ఇస్తాం అంటారు. ఇక్కడ చూడండి, అలాగే గురువు కూడా వాడిని ప్రేమిస్తూ ఉంటాడు, ఎక్కడో ఎక్కడో దూరంగా కూర్చోమని దగ్గర రమ్మంటాడు, వాడిని సంతృప్తి పరుస్తూ ఉంటాడు, స్నానం చేసేవంటాడు, భోజనం చేసేవంటాడు, లేదా వాడు కావాల్సింది ఇస్తాడు, గురువు మీద ప్రేమ కలిగేటట్టు చేసుకుంటాడు. ఇవన్నీ ఎందుకు చేసుకుంటా అని అర్థం సత్యం లేదు, నేను కళ్ళు పెరిపించకలిసి వస్తుంది. కొంతమంది ఎక్కడో దూరంగా కూర్చుని గురువు పిలుస్తాడు, ఏం చేస్తున్నామంటాడు, ఎలా ఉన్నామంటాడు, భోజనం చేసావా అంటాడు, స్నానం చేసావా అంటాడు, నీకు అర్థమవుతుంది, ఇంటికాడ అందరం బాగున్నారా అంటాడు. ఇవన్నీ ఈ ప్రశ్న కోసం ఏంటి అన్ని అడుగుతున్నాడు గురువు అనుకుంటావు. నేను సంతృప్తి పరిచి ఆయన మీద గౌరవం కలిగించుకోవడం కోసం, ఆయన మీద ప్రేమ కలిగించుకోవడం కోసం చూసి నేను హృదయం ఒక తొక్కేయడం కోసం చూస్తాడు గురువు అది చేసేది. బయట ఉన్న గురువు నీ లోపల ఒక తోలికెళ్తాడు, లోపల ఉన్న గురువు నీ లోపల గుంజుకుంటాడు. అంటే బయట గురువు చేసే పని బయట గురువు చేస్తాడు, లోపల గురువు చేసే పని లోపల గురువు చేస్తాడు. అంతేక కృష్ణుడు గీతలో ఏమని చెప్పాడంటే గురువుని ఆశ్రయించి గురువుని సమీపించి తెలుసుకోమని గీతలో చెప్పాడు. అంటే అర్థం అర్థం లేని మాటలు కాదు భగవద్గీతలో చెప్పినవి. అంటే స్వామి వారు అలా చెప్పారని చెప్పడం కోసం ఇన్ని విషయాలు చెబుతున్నారు ఇక్కడ రమణస్వామి. పుస్తకాలు చదివిన వాడు గురువు అని కాదు, పుస్తకాలు చదివితే ఏమొస్తాం పాండిత్యం వస్తుంది అంతే. వస్తువు ఏ వస్తువునైతే నువ్వు పొందుదామనుకుంటున్నావు, ఏ పురుషుడినైతే నువ్వు పొందుదా, ఏ పురుషోత్తమనైతే నువ్వు పొందుదామనుకుంటున్నావు, ఏ వస్తువుని తెలుసుకోవడం వల్ల అది నువ్వు తెలుసుకోవాల్సిన ఏది నిగర ఉండదో ఆ వస్తువు ఎవడైతే అయి ఉన్నాడు వాడు గురువు. గురువు అంటే పాండిత్యం అక్కడ గురువు అని కాదు, పాండిత్యం గురువు కాదు. అంటే లోపల నా సద్వస్తువుని తాను దానిది ఎవడైతే అనుభవిస్తున్నాడు, అంటే శరీరం ఇప్పుడు మనకి తాను నేనుగా ఎలా వ్యక్తం అవుతుందో అలా లోపలటువంటి ఆ సత్యవస్తువు ఎవరికి తానుగా వ్యక్తం అవుతుందో వాడు గురువు అని. నువ్వు ఏ వస్తువుని తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ వస్తువు ఎవరైతే తానుగా అనిపిస్తున్నాడో, ఏరిగా కాకుండా తానుగా అనిపిస్తున్నాడో వాడు గురువు. అంటే ఎవరికైతే ఆత్మజ్ఞానం కలిగిందో, ఎవరైతే అక్కడ శాంతికి బాహ్యమైన విషయాల మీద కాకుండా స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన ఆనందం తన ఉదయం నుంచి విజృంభించి సహస్రాలను ముంచుతుండే వాడు గురువు. అంటే రమణ మహర్షి గారికి ఇంకో పేరుంది శాంతికి రాజు అని. ఆయన దేనికి రాజు? ఏదో దేశానికి రాజు కాదు, దేనికి రాజు? శాంతి సామ్రాజ్యానికి రాజు. ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటారు. ఏమంటారు? ప్రిన్స్ ఆఫ్ పీస్, కింగ్ ఆఫ్ పీస్. అంటే శాంతి సామ్రాజ్యమే ఒక సామ్రాజ్యం కట్ట మన వరుణుడు, దానికి ఆయన అధిపతడు. మీకు ఎవరు ఏ మనుషులు ఏదైతే ప్రేమ ఉందో, మీరు బాగా అభివృద్ధిలో ఉన్నారనుకోండి, వాళ్ళని కూడా మనంతా వాడు చెయ్యాలనుకుంటారు మరి. అలాగే ప్రతి జ్ఞాని కూడా ఏదైతే తను ఆనందిస్తున్నాడో, ఏదైతే తను పొందుతున్నాడో, కానీ తను ఆశ్రయించడం వలన ఆ స్థితిని తీసుకురావాలని చూస్తూ ఉంటాడు. లోకానంతా కూడా వాషన్ వచ్చినప్పుడు భూమి ఎలా తడుస్తుందో లోకానంత శాంతితో జ్ఞానంతో తడపాలని చూస్తాడు వాడు గురువు. నువ్వు భౌతిక దృష్టి కూడా మాకు అంతే కదా, భౌతికంగా చూసినా అంతే. నీకు ఎవరి మీదైనా ప్రేమ ఉన్నప్పుడు వాడిని చాలా లిఫ్ట్ చేయాలని చూస్తారు, వాళ్ళు అని చేయాలని చూడరు. అలాగే జ్ఞాని కూడా ఎవడైతే తనను సమీపిస్తున్నారో, ఎవడైతే తనను ఆశ్రయిస్తున్నారో, ఆశ్రయించిన వాళ్ళకి ఆశ్రయించిన వాళ్ళకి అంటే చూపుడు ఏడు దగ్గర కూర్చున్న వాళ్ళకి ఎక్కువ దరిద్రం ఉంటుంది, కొంత దూరంగా కూర్చున్న వాళ్ళకి దరిద్రంలో తేడా ఎలా ఉంటుందో, అలాగే జ్ఞానిని ఆశ్రయించిన వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ వాళ్ళు లాభాన్ని పొందటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే గురువు అంటే ఆత్మే, గురువు అంటే చైతన్యమే, గురువు అంటే పరమశాంతి, గురువు అంటే ఒక అంతులేని, నువ్వు ఎంత అనుభవించినా విసుగు లేని వస్తువు అది. గురువుడికి భగవంతుడితో సమానంగా ఎందుకు చెప్పారంటే గురువుని భగవంతుణ్ణి పొందటానికి గురువు సహాయం చేస్తున్నాడు. నీకు అర్థమవుతుందే? నేను హృదయంలో ఉన్న భగవంతుని పొందటం కోసం ఎవరు సహాయం చేస్తున్నారు? గురువు సహాయం చేస్తున్నాడు కాబట్టి అని చేసి గురువుని కూడా భగవంతునితో సమానంగా చూడమన్నారు. ఇది కృష్ణుడు చెప్పిన సారాంశం అయ్యా అని భక్తుడికి రమణ మహర్షి గారు చెబుతున్నారు. కృష్ణుడు చెప్పిన సారాంశం ఏంటంటే, నీ హృదయంలో ఒక ఈశ్వరుడు ఉన్నాడు. నీ పరమసత్యం పురుషోత్తముడు ఎక్కడున్నాడంటే, పురుషుడు ఎక్కడున్నాడంటే హృదయంలో ఉన్నాడు. వాడిని పొందేయడానికి ఎవడైతే నీకు సహాయం చేస్తున్నాడో వాడు కూడా వాడితో సమానమే, వాడు కూడా భగవంతుడితో సమానమే. భగవద్నుభవం పొందటం కోసం ఏ గురువు అయితే నీకు సహాయ సహకారాలు అందిస్తున్నాడో వాడు కూడా భగవంతుడితో సమానమే అని గురువుకు కూడా ఈశ్వర స్థానం ఇస్తున్నారు. ఆయనే పరమాత్మ, ఆయనే ఈశ్వరుడు, లేక గురువు, ఆత్మ, చైతన్యము. భగవాన్ ఏమంటున్నారంటే ఇవన్నీ మాటలే, నువ్వు ఏది పట్టుకున్నా ఉంటే నువ్వు విడిచిపెట్టకుండా పట్టుకో, విడిచిపెట్టకుండా పట్టుకో. నీకు రాముడైతే రాముడు, కృష్ణుడైతే కృష్ణుడు, శివుడైతే శివుడు, నీ గురువు అయితే గురువు. కొంతమంది గురువు మీద ప్రేమ ఉంటుంది, గురువు మీద ప్రేమ ఉంటుంది, కొంతమంది దేవుడి మీద కంటే గురువు మీద ఎక్కువ ప్రేమ ఉంటారు. రంగనాథస్వామి ఊరేమిటంటే, రామానుజుడు శిష్యుడు ఒకడు పాలు కాస్తున్నాడు, రోజు సాయంత్రం పాలు తాగేవాడు రామానుజుడు. రామానుజుడు ఇంటికి వచ్చాడు రంగనాథస్వామి, ప్రతి బొమ్మ దగ్గర 2 నిమిషాల 3 నిమిషాల కంటే ఆగడు, దేని వెళ్ళిపోతా ఉంటాడు, ఇంకో ఇంటికి వెళ్తాడు. అంటే వాళ్ళకు కూడా కనిపించారు కదా, అలాగే కనిపించారు కదా. అది శిష్యుడు పేరు చెప్పి రామానుజుడు ఏమన్నా అంటే, తొందరగా రావు, రంగనాథుడు వెళ్ళిపోతున్నాడు, తొందరగా రావు, వచ్చి తిరుమల దర్శనం చేసుకోండి. తిరుమల అంటే పెద్దవారు అని. అందరికంటే పెద్దవారు ఎవరు? భగవంతుడే పెద్దవాడు. అంటే వైష్ణవుడు భగవంతుని ఏమంటారంటే పెరుమాళ్ళు అంటారు. రామానుడు ఏమంటాడంటే, వాడిని పిలుస్తాడు, ఏమన్నా తన సేవకుని పిలుస్తాడు, తొందరగా రా, నాకు రంగనాథస్వామి వెళ్ళిపోతున్నాడు. అంటే సేవకుడు ఏమన్నాడంటే, నీ దేవుడు నువ్వు చూసుకో, నా దేవుడు నేను పాలు కాస్తున్నాను అన్నాడు, నేను రానన్నాడు. వాడేమన్నాడు, నేను నీ దేవుడు లేదా నువ్వు చూసుకో, నా దేవుడికి ఇప్పుడు నేను పాలు కాసే పనిలో ఉన్నాను, ఈ పని విడిచిపెట్టి ఆ దేవుడి దగ్గర, నీ దేవుడు వాడు, వాడు నీ దేవుడు, నీ దేవుడి దగ్గరికి నువ్వు చూసుకో, నా దేవుడికి ఇప్పుడు నేను పాలు కాస్తున్నాను, ఈ పని విడిచిపెట్టి ఆ దేవుడి దగ్గర రాను అన్నాడు వాడు. అని చెప్పి నాకు నువ్వే చేయండి, నీకు ఆయన చేయండి, నాకు నువ్వే చేయకూడదు అన్నాడు. అది గురువు చెప్పిన ప్రేమ. చివరికి విడిచిపెట్టి రాలేదు. తిరువన్నమలై ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు మూడునారితో భగవాన్ అన్నారు, మీరు వెళ్ళి దర్శనం చేసుకురండి వాళ్ళని అంటే అన్నవాడు. సూర్యుని చూసి నేను మాత్రాలతో ఇంకెవరిని చూస్తాను మూడునారని బాధ. అది షాడో భగవాన్ అంటారు. భగవాన్ లోపం, భగవాన్ నామ, భగవాన్ చెప్పిన మాటలు తప్పించి మృగనాడకి ఇంకేమక్కర్లేదు. ఇప్పుడు ఎవరైనా టౌన్లోకి వచ్చారనుకోండి, తిరువన్నమల టైం రోజులు ఎక్కడికి దూరం వెళ్ళవుతారో ఎవరో పెద్దలు వచ్చారన్నారు వెళ్ళి చూసిరు అంటాడు అని అన్నారు ఈ రోజున భగవాన్. అంటే సూర్యుడు చూసిన ఈ నేత్రాలతో నుంచి ఎవరిని చూస్తారని అన్నాడు. అందరికీ కుదరదు, మును మీద కూడా అందరికీ ఆమె ఇష్టపడదు. అలా మృగనాడు కుదరదు. ఫస్ట్ టైం మృగనాడు వెళ్ళినప్పుడు ఆయన మొలక మంచం మీద కూర్చున్నారట్టుండే, బిల్డింగ్ లేదు, ఒక మేడ కూడా ఒక డాబా లేదట్టుండే, ఒక తాటాకులు పాకం పట్టింది. మృగనారు అలా వస్తుంటే బొమ్మ వేసుడు ఫేస్ చేసి కూర్చున్నారు అన్న విషయం. మృగనారు వస్తుంటే లెగిసి అది ఆ జన్మాంతర అనుభవం ఏంటో మనకి తెలియదు. లెగిసి ఆ పాకలో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఒక అత్తం అట్టుబడి తెచ్చాడు ఆయన మృగనారు. ఆయనకి కవి మృగనారు తమిళంలో మన తెలుగులో విశ్వనాథ సత్యనారాయణ ఎటువంటి కవి, తమిళంలో మృగనారు అటువంటి కవి. ఆయన అంతకుముందే భగవాన్ మీద 5 పద్యాలు రాసి తెచ్చాడు. ఆ అట్టిపడి అత్తం చేతిలో పెట్టాడు. 5 పద్యాలు రాసిన కాగితం చేతిలో పెట్టాడు. మొట్టమొదటి దర్శనం చెప్పాడు ఒకసారి మురుగునారు. చెబితే అట్టిపల్లె బలమై పెట్టో పక్కన ఈ పద్యాలు చదివాడు అట్టాడు. ఏ పద్యాలు? ఈ మురుగునారుడు భగవాన్ గురించి రాసిన పద్యాలు చదివాడు. అప్పుడు మురుగునారుతోటి భగవాన్ గారు, మురుగునారు మనిషి వాచ్యదారులాగా రచనలు చేయగలవాడు అన్నాడు. నా నోటి అంట వచ్చిన వాక్య అంటే చిదంబరం నటరాజు గురించి మాణిక్య వాచ్య గారు ఎన్ని వేల పోయింది చెప్పాడు, మాణిక్య వాచ్య గారిలాగా నువ్వు కనిష్టం చెప్పగలవాడు అన్నాడు. ఆ నూటంలో వచ్చిన మాట ఎప్పుడు వచ్చిందో అలాగే అన్ని వేల పద్యాలు చెప్పాడు. అంటే మురుగునారిని ఏమంటారంటే నీ షాడో భగవాన్ అంటారు. ఒక భగవాన్ తప్పించి, భగవాన్ చెప్పిన మాటలు తప్పించి చివరికి దేవుని ఆయనకి అట్రాక్షన్ కాదు. అది జన్మంతర అనుభవం. రమణ మహర్షి గారు రిపీటెడ్గా ఒక మాట చెప్పుకోవాలి, బాగా జ్ఞాపకం తీసుకోండి. భగవాన్ గారిని గుర్తించుకోండి. ఎవడైతే ఈశ్వరుడికి శరణాగతి పొందాడో వాడిని ఎన్నడు భగవంతుడు విడిచిపెట్టడు మర్చిపోడని. గుర్తించుకోండి, భగవాన్ ముందు మాట్లాడు, గుర్తించుకోండి. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీ రిమెంబరెన్స్లో పెట్టుకోండి. ఎవడైతే ఈశ్వరుడికి శరణాగతి పొందాడో వాడిని భగవంతుడు మర్చిపోడు, వాడిని విడిచిపెట్టడు. ఈ మాట మీరు గుర్తించుకోండి, సదా గుర్తించుకోండి అని భగవాన్ రిపీటెడ్గా ఈ మాట చెప్పేవారట. సందర్భాన్ని బట్టి ఆయన్ని విడవకుండా పట్టుకోండి, గురువుని విడవకుండా, లేకపోతే మ్యానిఫెస్టెడ్ గాడ్ని ఒక అవతార పురుషుడిని విడవకుండా పట్టుకో. మీకు ఏది ఇష్టమే తగ్గి ఇంచక మీకు ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు, ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు. అంటే మీకు ఏది ఇష్టమే కానీ ఇష్టంగా పట్టుకో. ఎవరిని? ఒక అవతార పురుషుడిని కానీ ఒక గురువుని కానీ ఆశ్రయించు. అంటే ఆశ్రయిస్తే ఇంజిని ఏ విధంగా అయితే శక్తిని లాక్కుపోతుందో అదే విధంగా అవతార పురుషుడు కూడా లాక్కుపోతాడు. అవతార పురుషుడు కూడా నేను లాక్కుపోతాడు. జన్మ అంటే ఏంటి, పునర్జన్మ అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి, కర్మ ఫలితం ఎలా ఉంటుంది, జ్ఞానం అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏమిటి, ఇవన్నీ గురువుని సమీపించి అన్ని విషయాలు తెలుసుకుని, గురువుని గౌరవించి, గురువుని సమీపించి, గురువుని ప్రశ్నించి ఈ అన్ని విషయాలు తెలుసుకో అని కృష్ణుడు చెప్పాడు అయ్యా గీతలో. ఇవన్నీ నీకోసం చెప్పినయే అని ఇక్కడ ఆ భగవద్గీతలో చెప్పిన మాటలు భగవాన్ ఇక్కడ రమణ మహర్షి గారు రిపీట్ చేస్తున్నారు. మనం శీతాకాలంలో పొద్దున్న మంట వేసుకుంటాం. ఏం చేసుకుంటాం? చలిపోవటం కోసం ఆ మంట దగ్గర కూర్చుంటాం. మళ్ళీ ఆ మంటకు దూరం అవుతాం అనుకోండి, ఏమొస్తుంది మనకి? చలి వచ్చేస్తుంది. అలాగే భగవద్భానికి దూరం అవుతామంటే మీకు సందేహాలు, ఉన్నాడా లేడా, ఉన్నాడో అనుకునేవాడు ఉన్నాడో లేడు, ఉన్నాడో లేడు అని ఎక్కువ సందేహాలు, అనుమానాలు వస్తువు దూరం లేకూడదు. నీకు డౌట్స్ వచ్చేది, డౌటింగ్ ప్రామిస్ కానీ తయారవుతావు. నువ్వు సందేహాలు వచ్చేస్తూ ఉంటాయి, అనుమానాలు వచ్చేస్తూ ఉంటాయి. అలా వస్తువు ఉందో లేదని నీకు అనుమానాలు వస్తూ ఉంటాయి. వస్తువుకు దూరం అయ్యుకుంది, మీకు సందేహాలు నీకు పీడిస్తూ ఉంటాయి, అనుమానాలు పీడిస్తూ ఉంటాయి. నేను గురువు నీకు తగిన మంది ఇస్తాడు, మనస్తత్వాన్ని గ్రహించే గురువు చెప్తాడు. అంటే గురువు ఉపదేశానికి భిన్నంగా ప్రవర్తించకు. గురువు ఆదేశానికి, గురువు ఉపదేశానికి నువ్వు భిన్నంగా ప్రవర్తించు. అంటే ఏ రకమైనటువంటి ఉపదేశం, ఏ రకమైన టీచింగ్ ద్వారా, ఏ రకమైన మార్గం ద్వారా నీకు భగవద్భం కలుగుతుందో గురువు నేను టెస్ట్ చేసేయని చెప్తాడు. అంటే గురువు యొక్క ఉపదేశాన్ని మర్చిపోకు, గురువు యొక్క ఉపదేశాన్ని నువ్వు విస్మరించకు. ఇక్కడ భగవాన్ మాట చెప్తున్నాడు, ఆయన మీద పెట్టుకోకుండా ఎవరి మీద పెట్టి చెప్పేస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ ఆ భక్తుడు భగవద్గీత గొడవ గురించి ఇదంతా వచ్చింది కదండి, ఇది టాప్ మాట అండి, ఇది మీ టాప్ అండి. కానీ ఆయన మీద పెట్టుకోకుండా పెద్దలు ఎలా చెప్తారని చెప్పేస్తున్నాడు అండి. అండి ఇలాగే ఏం చెప్తున్నాడండి, ఇక్కడ నువ్వు భగవంతుడి పట్ల అపచారం చేసావునుకో, భగవంతుడి పట్ల ఏదైనా పొరపాటు చేసావునుకో, భగవంతుడు చెప్పిన మాటలను వేసడించుకున్నావునుకో, భగవంతుడు చెప్పిన మాటల మీద నీకు గౌరవం లేదనుకో, భగవంతుడి పట్ల నువ్వు అపచారం చేసావునుకో, భగవంతుడు చెప్పిన వాక్యానికి నువ్వు తగిన ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదనుకో, భగవంతుడి పట్ల నువ్వు ఏదైనా చెడ్డ చేసావునుకో, చేస్తే అప్పుడు గురువు నేను క్షమిస్తాడు, నిన్ను సరిదిద్దగలడు. భగవంతుడి పట్ల నువ్వు ఏదైనా పొరపాట్లు చేస్తే ఆ పొరపాట్లు సరిదిద్దుతాడు, నువ్వు చేసిన పొరపాటును గురువు క్షమిస్తాడు. కానీ గురువు పట్ల నువ్వు అపచారం చేసావనుకో, గురువు పట్ల నువ్వు ఏదైనా పొరపాటు చేశావనుకో, భగవంతుడికి కూడా సాధ్యం కాబట్టి క్షమించడం. మీరు అందుతున్నది విషయం అంటే భగవంతుడి పట్ల నువ్వు అపచారం చేస్తే నువ్వు రక్షించేవాడిని గురువు ఉన్నాడు, గురువు పట్ల కూడా నువ్వు అపచారం చేస్తే నేను రక్షించడానికి భగవంతుడు కూడా సరిపోదు. నేను చెబుతున్నానంటే కదా, నేను ఏం చెబుతున్నానండి, ఇలా పెద్దలు తెలుసు చెబుతున్నారు, తెలుసున్నవారు చెబుతున్నారు, పెద్దలు చెబుతున్నారు, తెలుసున్నవారు చెబుతున్నారటండి, ఆ వస్తువు యొక్క స్వభావం తెలుసున్నవారు చెబుతున్నారటండి. ఏమని చెబుతున్నారటండి, భగవంతుడి పట్ల నువ్వు అపచారం చేస్తే గురువు నిన్ను క్షమించగలడు, కానీ గురువు నిన్ను సరిదిద్దగలడు, కానీ గురువు పట్ల కనుక నువ్వు అపచారం చేస్తే భగవంతుడు కూడా భగవంతుడు కూడా క్షమించే శక్తి లేదు అని ఎవరు చెబుతున్నారండి ఈ మాటలు, పెద్దలు చెబుతున్నారటండి, తెలుసున్నవారు చెబుతూ ఆయన చెప్పడం లేదండి, తెలుసున్నవారు చెబుతున్నారటండి, పెద్దలు చెబుతున్నారటండి ఈ మాటలు. ఇంతకీ భగవాన్ చెప్పింది ఏంటి, గురువు యొక్క దైకి, గురువు యొక్క ప్రేమటి, గురువు యొక్క దైకి, గురువు యొక్క ప్రేమటి. నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా నువ్వు అర్హత సంపాదించావు, గురువు యొక్క ప్రేమకి, గురువు యొక్క దయకి, గురువు యొక్క కటాక్షానికి నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా అర్హత యోగ్యత ఎప్పుడైతే నువ్వు సంపాదించావో, ఆయన పట్ల ఆయన పూర్ణ విశ్వాసాన్ని ఎప్పుడైతే పొందగలిగావో, నీకు వెంటనే దుఃఖం నశిస్తుంది. నేను మొట్టమొదటి ఇమ్మీడియట్గా వచ్చేది ఏంటంటే నీకు దుఃఖం నశిస్తుంది. దుఃఖ కాలమా నీకు ఎన్నున్నప్పటికీ గురువు యొక్క విశ్వాసం, గురువు యొక్క ప్రేమ, గురువు మీద నీకున్న శరణాగతి, అంటే నీకు గురువు మీద ఎంత విశ్వాసం ఉందో, నీకు గురువు మీద ఎంత ప్రేమ ఉందో, నీకు అంత ప్రేమ, నీ మీద గురువుకి అంత విశ్వాసం కనుక నీ మీద కలిగితే నీకు వెంటనే దుఃఖం అప్పుడే ఇక్కడే వీరన్నా ఇప్పుడే ఇక్కడే నీకు దుఃఖం నాశిస్తుంది. జాగ్రత్త అర్థం చేసుకోండి, 2 సైడ్స్ 4 సైడ్స్ ఉండి వస్తున్నాడు, ఇక్కడ 1-way traffic కాదు, 2-way traffic, 1-way traffic కాదండి, అటు రావాలి, అటు వస్తున్నాడు, ఇటు వస్తున్నాడు భగవాన్, ఇప్పుడు అటు వస్తున్నాడు ఇటు వస్తున్నాడు. నేను ఆ మధ్య ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నానండి, ఫోన్లో మాట్లాడుతుంటే ఆవిడ ఉన్నారండి ఇటు వచ్చిదే ముందులండి వచ్చేది రక్షించి రావాలంటున్నారండి, ఆవిడ ఆవిడ అంటున్నారంటే ఇటు వచ్చేది ఏముందండి వచ్చేది అటు రానివ్వండి అంటున్నారు. అంటే ఆవిడేం నా తెలివితేటల వల్ల నేను పెద్ద పెద్ద పొందలేదండి, వచ్చేది అటు రావాలి కదా, అంటే ఈశ్వరానంతరం అటు రావాలి కదా, ఆవిడ వస్తే కదా పొందేది, ఇటు వచ్చేది ఏముందండి అటు రానివ్వండి అంటున్నారు ఆవిడ ఫోన్లో మాట్లాడి. దాని అర్థం ఏంటంటే నా తెలివితేటలు నేను పొందలేదు, వచ్చి కరకనేది అటు రావాలి, ఇటు వచ్చేది ఏమి ఉండాలండి, ఇటు వచ్చేది పెద్ద పెద్దగా ఏమి ఉండదు, రాణిని వస్తే అటు అటు నుంచి రావాలంటున్నారు ఎవరు. అంటే దాని అర్థం ఏంటంటే నా ప్రయత్నము నా తెలివితేటల వల్ల నేను ఏదో చేస్తానుకోండి దీనివల్ల పొందే తక్కువ, అసలు ఆ కేటం అది అటు నుంచే రావాలని. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే నీకు గురువు మీద ఎంత ప్రేమ ఉందో, నీకు గురువు మీద ఎంత విశ్వాసం ఉందో, నువ్వు కూడా నీ మీద ఎంత ప్రేమ అంత విశ్వాసం కనగలిగితే ఇప్పుడే ఇక్కడ నీకు ఎంత దుఃఖం ఉన్నా ఒక బండెడు దుఃఖం ఉన్నా నశిస్తుంది, నశించడమే కదా నీ దుఃఖం అంత, ఆనందంగా శాంతిగా మారిపోతుంది. దుఃఖం నశించడమే కాదు ఆ దుఃఖం, నీ దుఃఖం అంతా ఒక్కసారి ఆనందంగా మారిపోతుంది, నీ అశాంతి అంతా కూడా శాంతిగా మారిపోతుంది. అయితే ఇది 1-way traffic కాదు, ఇదేంటి 1-way traffic కాదు, నీకు గురువు మీద ఎంత ప్రేమ ఉందో, నీకు గురువు మీద ఎంత విశ్వాసం ఉందో, గురువు కూడా నేనే ఎంత ప్రేమ విశ్వాసం కలగడానికి ఆ యోగ్యత నువ్వు సంపాదించినప్పుడు నీకు ఎంత నీకు బండి దుఃఖం ఉన్నప్పటికీ వెంటనే ఇప్పుడు పెద్ద నిప్పు ఉందనుకోండి, పెద్ద నిప్పు ఉన్నప్పుడు కూడా బిందె నీళ్ళేస్తే ఎలా చల్లారిపోతుంది, గురువు అనుగ్రహం కూడా నీ దుఃఖాన్ని అలా చల్లారి చేస్తుంది. ఎప్పుడు నీ గురువు మీద ఎంత ప్రేమ ఉందో, గురువు కూడా నీ మీద అంత ప్రేమ ఉన్నాడు. ఒకసారి ఓ ధరల అమ్మాయి ఉంది, వెళ్ళిపోతే వెళ్ళిపోతుండి, ఓ ధరల అమ్మాయి ఒక 10,000 ఉంటాయని అమ్మాయికి ఒకే యాక్సిడెంట్లు ఏముందంటే భగవాన్ ఎప్పుడు నేను జ్ఞాపకం ఉంచుకోవడం మా దేశం వెళ్ళిపోతుంది, మేము రోజు రోజు ఎక్కడ రావడం, $1,000 ఖర్చు పెట్టుకుని రోజు ఎక్కడ తిరగలం, ఇది భీమారా నరసాపరండి, ఎక్కడో మా దేశం వెళ్ళిపోతున్నాం, అంటే రోజు ఖర్చు పెట్టుకుని నేను తిరుగుండమలే తిరగలేను, అంటే ఏదో ఈ అమ్మాయిని కూడా కొంచెం జ్ఞాపకం పెట్టుకుని ఉన్నాను, ఇంత చేస్తే అమ్మాయికి 10,000 ఆ జ్ఞానం చూడండి, ఈ అమ్మాయిని కొంచెం జ్ఞాపకం పెట్టుకున్నాడు రోజు రోజు నేను వేరే దారుల్లో లక్షల దారుల్లో ఖర్చు పెట్టుకుని అరుణాచలం అక్కడికి రాగలం అని అమ్మాయి అంటాడు. అంటే ఇప్పుడు భగవాన్ ఏమన్నారంటే వెంటనే ఈ ఇంగ్లీష్లోనే వాడారని ఈ మాటలు భగవాన్, ఇఫ్ యూ రిమెంబర్ భగవాన్, భగవాన్ విల్ రిమెంబర్ యూ. అమ్మా నువ్వు భగవంతుని, నువ్వు భగవాన్ కనుక జ్ఞాపకం పెట్టుకుంటే భగవాన్ నేను కూడా జ్ఞాపకం పెట్టుకుంటాడా? ఇఫ్ యూ రిమెంబర్ భగవాన్, ఇఫ్ యూ రిమెంబర్ భగవాన్, భగవాన్ కనుక నేను జ్ఞాపకం పెట్టుకుంటే, భగవంతుని నువ్వు మర్చిపోకుంటే భగవంతుని కూడా నేను జ్ఞాపకం పెట్టుకుంటూనే ఉంటాడు. నువ్వు భగవంతుని మరవనప్పుడు భగవంతుని ఎలా మర్చిపోతాడు? భగవంతుని విడిచిపెట్టినప్పుడు భగవంతుని నిన్ను ఎలా విడిచిపెడతాడు? విష్ణు రిమెంబర్ భగవాన్, భగవాన్ ఎల్ రిమెంబర్ యూ. నువ్వు భగవంతుని కూడా నీ జ్ఞాపకంలో పెట్టుకుంటే భగవంతుని కూడా ఆయన జ్ఞాపకంలో నిన్ను పెట్టుకుంటాడు. అనుమానించకు ఈ విషయాన్ని, నువ్వు అనుమానించకు. విష్ణు రిమెంబర్ భగవాన్, భగవాన్ ఎల్ రిమెంబర్ యూ. భగవాన్ అంటున్నాడు చూపించి వెళ్ళిపోతున్నాడు. గురు అనుగ్రహానికి పాత్రమైనడు, దేవతలకి అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఎలా బతుకుతాడు, ఈ భూమి మీద కూడా ఎలా బతుకుతాడు అంటాడు. అతిదేరిపోతున్నాడే మనిపిస్తాడు, మనకు ఎక్స్ట్రీమ్స్కి వెళ్తున్నాడే మనిపిస్తాడు. ఈ దేవతలకు అధిపతి ఎవరండి? ఇంద్రుడు. దేవతలకు అధిపతిడు ఇంద్రుడు. బలవంతుడు ఇంద్రుడు, చాలా బలవంతుడు అని చెప్తారు. బలవంతుడు ఇంద్రుడు, ఆయన చేతిలో వజ్రాయుధం ఉంటుంది, ఆయన చేతుల్లో వజ్రాయుధం ఉంటుంది, కొండలను కూడా పిండి చేసేయగలడు ఆ వజ్రాయు, అంత బలవంతుడు. అంటే ఇంద్రుడు, ఇంద్రుడు ఎంత బలంగా బతుకుతాడు, గృహగ్రహానికి పాత్రుడైన వాడు కూడా అంత బలంగా, అంత శాంతిగా, అంత ధైర్యంగా ఈ భూమి మీద బతకగలడు. అంటే వాడిని లోపం అంతా విడిచిపెట్టేసింది అనుకోండి, ఏమనిపించదు వాడికి? గృహనిగ్రహం పొందిన వాడిని లోపం అంతా విడిచిపెట్టేసింది అనుకోండి, ఒకటాడు వాడిని వాడికి మట్టికి ఏమనిపించదు వాడికి? ఈ ఎలక్షన్ క్రికెట్ కూడా వాడుకోండి కట్టండి. మీ ఇంట్లో ఎవరన్నా పోటమైతే మాట్లాడటం మానేస్తేనే మీకు టెన్షన్ వచ్చేస్తాను. ఇంకా కృష్ణుడు కూడా రామన్నాడు, మీ ఆయన ఉన్నారనుకోండి, ఏదైనా కోపం వచ్చిన రోజు మీతో మాట్లాడటం మానేసారనుకోండి, మీకు టెన్షన్ వచ్చేస్తాను. అటువంటి బతుకులు కాదు, అటువంటి దక్క బతుకులు కాదు. రమణ మహర్షి చెబుతున్నాడు, ఎవరైతే గృహనిగ్రహాన్ని పాత్రలేదో వాడిని లోకం అంతా విడిచిపెట్టేసినా, వాడిని లోకం అంతా విడిచిపెట్టేసినా వాడికి లెక్క పత్రం లేదు, వాడు స్వతంత్రంగా జీవించగలడు. అంటే వాడు శాంతిగా, సుఖంగా, ఆత్మవిశ్వాసంతో జీవించగలడు. వాడి వాడి శాంతికి రోటు లేదు, వాడి సుఖానికి కొరత లేదు. ఎవడు గృహనిగ్రహానికి పాత్రుడైన వాడు ఎలా జీవిస్తాడు? ఇంద్రుడు ఎలా జీవిస్తాడు? అంటే ఇంద్రుడు ఎంత బలవంతుడు, అంత ఆత్మవిశ్వాసంతో, అంత ఆత్మబలంతో వాడు జీవిస్తాడు, వాడు గురువు అనుగ్రహానికి పాత్రుడైతే వాడు అటువంటి స్థాయి వస్తుంది. నేను మొట్టమొదటి మీకు చెప్పినటువంటి మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి, కృష్ణుడిలోని గొప్పతనం మీకు ఏం చెప్పాను నేను? ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకుని మీరు డిస్కర్స్ అయిపోయాయి. కానీ ఇంట్లో ఎలా ఉంటాడో, కిచెన్లో ఎలా ఉంటాడో మీకు అర్థమవుతుంది. వంటలు చేసేటప్పుడు ఎలా ఉంటాడు? కృష్ణుడు వంటని అంటే ఇష్టం, వడ్డం చేసేవాడు ఎక్కడికైనా వెళితే అంటే కొంచెం చిరికి చొక్కాలు తొడుక్కున్నాడు అనుకోండి, కానీ వంటను కూడా చేసేవాడు. కానీ మనం వండడం అంటే ఇష్టం, కానీ ఆకలి తీయటం ఇష్టం ఉండదు. కొంతమంది ఈ వడ్డం చేసేవాళ్ళు ఆకలి తీయమంటే చేయరు. మనం నెయ్యి వడ్డిస్తారు, కూరలు వడ్డిస్తారు, నూడి పిండి వంట కూడా పట్టుకుంటారు, అన్నీ వడ్డిస్తారు. కానీ ఆకలి తీయమంటే మటుకు వాళ్ళకి కొంచెం, వాళ్ళకి కొంచెం ప్రెస్టేజ్ అడ్డొస్తుంది. కృష్ణుడు ఏం చేసేవాడంటే వడ్డించోళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు ఎక్కడి నుంచి మ్యారేజ్కి వెళ్ళాను కొన్ని కృష్ణుడు వడ్డించోళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకోండి, మళ్ళీ ఆ పని చేయడం ఉంటుంది, నేను ఆ పని తీసేసేవాడు అన్నది వెనక. అంటే జీవుడికి గౌరవం అడవడం కానీ పరమాత్మకు గౌరవం ఏంటి అడవడం ఏంటి? మనకి ఆపం చేయడం అడవడం, కృష్ణుడు అన్ని ఆపం తీసేసేవాడు. ఇలా పని చేస్తున్నాడు చేయడం, ఈ పని ఎవడు ముప్పుకోవటాలే కానీ మనం చేసేద్దామని చేసేసేవాడు. అంటే ఏంటి గౌరవం అడవడం? భగవంతుడికి లేదు గౌరవం అని, అగౌరవం అని భగవంతుడికి ఏం లేదు. జీవుడికి గౌరవం అని, అగౌరవం అని, గొప్పలని, చెప్పలని, ముప్పులని, ఇవన్నీ కూడా ఎవరికి? జీవుడికి. కానీ భగవంతుడికి గౌరవం లేదు. ఈ ఎవరు ఎవరు గాడి ఎవరు 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 ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ ట్రబుల్స్. అంటే కృష్ణుడిలో ఈ విశేషం ఏంటి? ఆయన ఇంటికి ఎలా కూర్చున్నాడో, యుద్ధంలోనూ అలాగే కూర్చున్నాడు. మీకు అర్థమవుతుంది? కోర్టులు ఎలా కూర్చున్నాడు, కోర్టులో అలా కూర్చోడు, ఎవరి దగ్గర రాయబారం పంపినా అలా ఇంటికాడు ఎంత ప్రశాంతంగా ఉండేవాడు. యుద్ధ భూమి మధ్యలో ఎన్ని వందల యుద్ధాలు చేసినా ఏమి, అసలు కృష్ణుడు జీవిత కృష్ణుడు మనం ఎందుకు మనం కృష్ణుని దృష్టిలో పెట్టుకోవాలంటే, ఆయన జీవితంలో 120 సంవత్సరాలు జీవిస్తే ఒక క్షణం కూడా ఆయన ఎప్పుడు టెన్షన్ రాలేదు. ఆయన ఆ విజయవాడ రైల్వే స్టేషన్లో చెప్తూ ఉంటారు, మీ బండి పలానా కలకత్తా వెళ్ళి బండి గంటన్నర లేటుగా వస్తుంది, ఒక గంటన్నర లేటుగా వస్తున్నందుకు మా విచారం వ్యక్తం చేస్తున్నామని. ఆ గంటన్నర లేట్ అనేటప్పటికీ మనకి టెన్షన్ వచ్చేస్తుంది. శాస్త్రాన్ని ఇబ్బందులు ఎవరు చెప్పగలరండి? శుభ్రంగా కాఫీ తాగి ఇడ్లీ తిని ఓ చెట్టుకని కూర్చుని ఓ సీలింగ్ ఫ్యాన్కని కూర్చుని ఎవరైనా పాటలు చెప్పుకుంటే చూస్తాడు కానీ ఇంకో తర్వాత ఇంకో 5 నిమిషాల్లో మనం చచ్చిపోతాం అనుకున్నాడు శాస్త్రం ఏం చెప్తాడు అసలు. భగవద్గీతను ఎక్కడ చెప్పాడు? చెట్టు కింద చెప్పలేదు, వాళ్ళ ఇంటిపై బెడ్రూమ్లో చెప్పలేదు, గర్భవంతం బాత్రూమ్లో చెప్పలేదు. ఎక్కడ చెప్పాడు? ఒక ఎంత భూమిలో ఒక వార్ ఫీల్డ్లో చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఓ వార్ ఫీల్డ్ ఇంకో 5 నిమిషాల్లో మనం బతుకుంటామో తెలియదు, చచ్చిపోతామో తెలియదు. అంతే కదా, యుద్ధానికి వెళ్ళినవాడు ఇంటికి వస్తాడని చెప్పలేదు, చచ్చిపోవచ్చు ఇంటికి రావచ్చు, ఎవరు చెప్పలేము. సత్యనీతి లేదు, యుద్ధానికి వెళ్ళినవాడు బతుకుతాడని సత్యనీతి లేదు. ఎంత వీరుడైనా చచ్చిపోతాడు, ఎంత వీరుడైనా ఆ చనిపోతాడు. అయితే కృష్ణుడు ఆ క్రైసిస్లో కూడా భీష్ముడు ఘోరంగా యుద్ధం చేసినప్పుడు కూడా ఎక్కడ టెన్షన్ చూడవడాడు. అయితే ఆ యుద్ధ భూమిలో చక్రం కూర్చొని కింద ఉడికాడు, కిందకి ఉడికాడు. అప్పుడు సిరుకు చక్కగా ఆయన నళ్ళేసిన దండలో కొంచెం చెదిరినట్టు ఆయన మైండ్లో టెన్షన్ లేదు. ఆయన మైండ్లో మటుకి టెన్షన్ లేదు. భీష్ముడు ఇంత ఘోరంగా యుద్ధం ఎందుకు యుద్ధం చేశానంటే పాండవుల మీద నాకు ఇష్టం లేకపోవడం కాదు, పాండవుల మీద విరోధం కూడా కాదు, అర్జునుడు చంపేద్దామని కాదు, భగవంతుడు కూడా భక్తుల కోసం నాడిన మాట తప్పాడని లోకం చేత అనిపించడం కోసం ఈ పని చేశారన్నాడు. అప్పుడు కూడా భీష్ము అలా మాట్లాడినప్పుడు కూడా ఇది టెన్షన్ లేదు. కృష్ణుడు ఆడిన మాట తప్పాడని మనం చెప్పుకున్నానికి ఏం టెన్షన్ కాదు, ఇంతకి నేను చెప్పేది అది. పాండవులను రక్షించాడు కృష్ణుడు అనుకున్నానికి ఏం పనులు వచ్చాడు. పాండవుల కోసం ఆయన అయితే ఆడిన అబద్ధాలు చెప్పాడు, పాండవుల కోసం కృష్ణుడు అబద్ధాలు చెప్పాడని మనం చెప్పుకున్నాను, ఆయనకి టెన్షన్ లేదు. ఎందుకంటే కృష్ణుడి జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఒకే ఒక వరడు. కృష్ణుడి జీవితంలో మీకు ఎక్కడ యుద్ధంలో కానీ, ఇంటికాడ కానీ, బెడ్రూమ్లో కానీ, మరొక చోట కానీ, అంబాసిడర్గా వెళ్ళినప్పుడు కానీ, అదొకడంతా నశించినప్పుడు కానీ ఎక్కడ టెన్షన్ రాలేదు. వాడు లేవాడు, ఆయన కూడా ఆయన నశించిపోతున్నప్పుడు కూడా కామ్గా ఉన్నాడు కానీ టెన్షన్ రాలేదు ఆయనకి. ఇంత నిరహంకార స్థితి, అహంకారికి టెన్షన్ వస్తుంది కానీ నిరహంకార స్థితి పొందిన వాడికి టెన్షన్ రాదు. వాడు దేవుడు. అంటే టెన్షన్ లేని జీవితం ఎలా జీవించాలో మనకు ఉదాహరణకు ఒక కృష్ణుడి యొక్క జీవితం. గురుదేవ వాసుదేవ మహాదేవ, 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 గురుదేవ వాసుదేవ మహాదేవ. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వ్యాసుదేవాయ, ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ, ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ.